మనం పోయిన మాట సీక్రెట్ డాక్టర్ని గురించి మాట్లాడినప్పుడు ప్రిఫేసు ఇంట్రడక్టరీ ఏదైతే ఉందో దాంట్లో దాని గురించి ఈ మాట చూద్దాం అనుకున్నాం. హిస్టారికల్ ఇంట్రడక్షన్ టు ది బుక్ ఎస్ సచ్, అది ఒక కథలాగా ఉంటుంది కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు, ఈజీగా ఫాలో అవ్వచ్చు అని చెప్పాను. ఇది కూడా చదివితే ఫాలో అవ్వగలరు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇంకోసారి కావాలంటే హిస్టారికల్ ఇంట్రడక్షన్ కూడా మనం, లేకపోతే ఇవాళ కొద్దిగా టైం ఉంటే హిస్టారికల్ ఇంట్రడక్షన్ చూడడమో చూడవచ్చు. ఎందుకంటే ఐ నో యువర్ ఆల్ బిజీ విత్ వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ ఎగ్జిబిషన్ ఆల్ దట్. కాబట్టి టుడే విల్ స్టార్ట్ విత్ ది ప్రిఫేస్ టు ద బుక్. ప్రిఫేస్ అంటే తెలుగులో మున్నుడి, ముందు వాక్యములు, పరిచయ వాక్యములు అంటారు. ఈ పరిచయ వాక్యాలు ఆథర్ ఎందుకు రాస్తాడంటే, అసలు ఆ స్కీమ్ ఏముంది, వాట్ ఈస్ ఆల్ దట్ హీ వాంటెడ్ టు కవర్, ఆర్ షీ ఆర్ హీ వాంటెడ్ టు కవర్ ఇన్ దట్ బుక్, అది ప్రస్తావించడం కోసం ప్రిఫేస్ రాస్తారు. అయితే చాలామందికి ఈ ప్రిఫేస్ చదివి పుస్తకం చదవాలి అనేది చాలామందికి అందుబాటులో వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నవలో ఏదో తీసుకుంటే బుక్ షాప్లోకి వెళ్ళినప్పుడు వెనకాల ఉన్న పేజ్ తీసి ఆ కవర్ మీద ఉన్న ఏం రాసిన రివ్యూస్ అవి ఉంటాయి కదా, ఇట్స్ రేసీ నావల్ ఏదో రాస్తాడు, అవి చదివేసి ఎస్ బాగుంది అనుకుని వేస్తారు నార్మల్గా. బట్ వాట్ ఎవర్ మే బి ద మెథడ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఫర్ చూజింగ్ ఎ బుక్, దాంట్లో ప్రిఫేస్ కనుక ఉంటే ప్రిఫేస్ మటుకు క్షుణ్ణంగా చదవాలి అనేది ఒక ప్రాక్టీస్ విచ్ వీ షుడ్ ఆల్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ సెల్ఫ్స్. సో అలా ప్రిఫేస్ని ఎగ్జామిన్ చేసినప్పుడు సీక్రెట్ డాక్ట్రిన్లో దానికన్నా టైటిల్ పేజ్ చూస్తే ఆవిడ ఏమంటుందంటే, సీక్రెట్ డాక్ట్రిన్ ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజన్ అండ్ ఫిలాసఫీ అంది. సింథసిస్ అనగానే సమన్వయపరచుట. చాలామంది ఏమనుకుంటారంటే సైన్స్, రిలిజన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతతత్వము, లేకపోతే వేదాంతము, ఈ మూడు వేరే వేరే భాగాలు ఒకటి ఎగెయిన్స్ట్గా ఇంకోటి పనిచేస్తాయి అనుకుంటారు నార్మల్గా. బట్ దేర్ ఆల్ త్రీ బ్రాంచెస్ ఆఫ్ ద సేమ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని యొక్క భాగములే ఇవి. సైంటిఫిక్గా చూసినప్పుడు సైన్స్ అన్నారు, ఈ మతపరంగా దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు రిలీజన్ అన్నారు, దాన్నే వేదాంత పరిభాషలో చెప్పినప్పుడు ఫిలాసఫీ అన్నారు. కాబట్టి ఈ త్రీ ఆర్ ఇన్ఫ్యాక్ట్ వన్, అది మనం అర్థం చేసుకొని అట్లీస్ట్ వీ షుడ్ నాట్ మేక్ ది మిస్టేక్ ఆఫ్ పుట్టింగ్ వన్ అగెయిన్స్ట్ ది అదర్. సైన్స్ వేరు లేకపోతే రిలీజన్ వేరు అని ఒకళ్ళనొకళ్ళు విభేదించుకోవడం లేకపోతే అది జరగకూడదు ఇన్ అవర్. సో షీ ఆల్సో సేస్ సీక్రెట్ డాక్టర్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలీజన్ అండ్ ఫిలాసఫీ. సో ఈ మూడు యొక్క సమన్వయము ఒకదానికి ఒకటి బాగా దగ్గర సంబంధం ఉన్నవి అని చెప్పడానికే ఈ పుస్తకం రాశానని చెబుతాను. తర్వాత ఈ పుస్తకాన్ని యొక్క ఎవరికి డెడికేట్ చేసింది, ఎవరికి అంకితం చేసింది అంటే అది కూడా చాలా ప్రస్ఫుటంగా ఈ పుస్తకంలో కనిపిస్తుంది. I dedicate to all true theosophists in every country and of every race, for they called it forth and for them it was recorded. She says she is only a recorder. She doesn't say I am the writer. Sometimes she says she is a writer. Sometimes she says she is a recorder. She never claims authorship of this because this knowledge is something which is there. ఆర్కేక్ టైమ్స్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఐఎమ్ ఓన్లీ కలెక్టింగ్ దోస్ ఫ్యాక్ట్స్ అండ్ పుటింగ్ ఇట్ అక్రాస్ అని. సో డెడికేషన్ ఎవరికి చేసింది, ట్రూ థియాసఫిస్ట్, థియాసఫిస్ట్ హూ లివ్స్ థియాసఫీ, హూ అండర్స్టాండ్స్ థియాసఫీ అండ్ హూ ఫాలోస్ థియాసఫీ టు ద లాస్ట్ టీ, వారి కోసము ఎక్కడున్నా కానీ, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న వారికి కానీ, వారి కోసం ఈ పుస్తకం నేను డెడికేట్ చేస్తున్నాను, అంకితం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అడిగారు యాక్చువల్గా ఈ పుస్తకం బయటకు రావాలి, ఇది వాళ్ళకే చెందుతుంది అని చెబుతుంది డెడికేషన్. దట్స్ హౌ షీ స్టార్ట్స్ ది బుక్ అండ్ సేస్, ఎలా సమన్వయపరచడం, తర్వాత ఎలా డెడికేట్ చేయడం అనేది చెప్పింది. ఆల్రెడీ అనుకున్నట్టుగా ప్రిఫేస్ చదివినందువల్ల మనకి ఆవిడ స్కీమ్ ఆఫ్ యాక్షన్ ఏమిటని తెలుస్తుంది. ఆవిడ ఎప్పుడు కూడా ఆథర్ అని చెప్పుకోవడానికి సంకోచపడింది. షీ నెవర్ వాంటెడ్ టు కాల్ హర్సెల్ఫ్ ది ఆథర్. అందుకని రైటర్ అంటుంది, ది బిగినింగ్ ది ఆథర్ అని చెప్పి పెరంథసిస్ పెట్టి ది రైటర్ రాదర్ ఫీల్స్ ఇట్ నెసెసరీ టు అపాలజైజ్ ఫర్ ది లాంగ్ డిలే. హిస్టారికల్ ఇంట్రడక్షన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది డిలే అయింది. 2-3 సార్లు అనౌన్స్మెంట్ చేశాడు థియాసఫిస్ట్లో, వస్తోంది ఇదిగో వస్తోంది అని. మొదట 33 పేజీలుగా రిలీజ్ చేద్దాం అనుకున్నాను, తర్వాత కాదు ఒక్కసారి వాల్యూమ్స్ అన్ని పెడదాం అనుకున్నాను. డబ్బులన్నీ వచ్చేసాయి, డబ్బులన్నీ ఏమైపోయాయి అని కొంతమంది ఆదురుదా పడ్డారు. దెర్ వాజ్ డిలే. డిలే వాజ్ ఫర్ 2 రీజన్స్ అంటుంది ఆవిడ. ఒకటి, ఆవిడకి ఆరోగ్యంతగా బాగుండకపోవడం. రెండోది, ది విస్తారమైన విషయం గురించి ఎలా దాన్ని ఏ ఐటమ్స్ తీసుకుని చెప్పాలి, ఏ ఐటమ్స్ తీసుకుంటే ఈజీగా వెళుతుంది, ఎంత దాకా అంతా తెలిసినా కూడా కొంతే చూపించాలి, అంతా చెప్పకూడదు. ఎందుకంటే షీ హ్యాస్ నో పర్మిషన్ టు రివీల్ ఎవ్రీథింగ్. కాబట్టి ఎలా ఆ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ మేకింగ్ వాటన్నింటిలో ఆవిడ డిలే అయింది. ది హోల్ ప్రాజెక్ట్ వాజ్ డిలేడ్. కాబట్టి ఆవిడ ఏమంటుందంటే, నేను అపాలజీస్ చెబుతున్నాను మీకు, నా ఆరోగ్య కారణంగాను ఈ మ్యాగ్నిట్యూడ్ ద సబ్జెక్ట్ గురించి నేను ఎక్కువసేపు ముందరికి పుస్తకం తీసుకురాలేకపోయాను, త్వరలో తీసుకురాలేకపోయాను అని చెబుతాను. ఇప్పటికీ ఈ పుస్తకం రాశాను, ఇంకా రాయాల్సింది ఉంది. రాసే మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది నా దగ్గర, రాసిన మెటీరియలే రెడీగా ఉంది. అయితే మార్కెట్లో ఈ రాసిన మెటీరియల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రీడర్స్ని చూసిన తర్వాత మిగతావి కూడా నేను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తాను. అయితే రాయడం అయితే అయిపోయిందని చెప్తుంది, 3rd and 4th volume. ఎందుకంటే 3 volumes అనుకుంది ఇది, ఇంకా 3rd ఈజ్ యాక్చువల్లీ గ్లాసరీ ఇన్ దిస్. కాబట్టి 3rd and 4th volumes కూడా రెడీ చేసేసాను అని చెబుతుంది. ఏమిటి ఆ సబ్జెక్ట్ దాంట్లో అంటే, ఈ ఈస్టర్న్ అడెప్ట్స్ ఎవరైతే మనం మహాత్ములు అంటున్నామో లేకపోతే ఋషులు పోలిన వాళ్ళు అంటున్నాము, వాళ్ళ న్యాచురల్ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ హౌ డు దే కండక్ట్ దెమ్సెల్స్, వాళ్ళ లైవ్స్ ఏమిటి, వాళ్ళ జీవితాలు ఏమిటి, వాళ్ళ పర్పస్ ఏమిటి, వాళ్ళు ఎలా ఆ స్టేజ్కి వెళ్ళారు, ఇవన్నీ చెబుదాం అనుకుందిట ఆ 2 వాల్యూమ్స్లో. కాబట్టి అవి 2 తర్వాత రిలీజ్ చేస్తాను. అది కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. మనకి ఇది రాసేపటికే ఆవిడ శక్తి అంతా అయిపోయింది. ఆ రాణి పుస్తకాల్లో లైవ్స్ ఆఫ్ అడెప్ట్స్ అండ్ హౌ ది అకల్ట్ ఫిలాసఫీ హ్యాడ్ ఎ బేరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ దిస్ అడెప్ట్స్. ఈ అకల్ట్ ఫిలాసఫీ అనేది ఎప్పుడు ఉన్నది, వారి జీవితాలతో ఎలా ముడిపడి ఉన్నది అనే విషయాన్ని ప్రతిపాదిద్దామని అనుకుంటున్నాం. అయితే రాయలేకపోయింది. 3rd and 4th volumeకి రెడీ చేసిన పుస్తకము రాలే. అయితే యానీ బెసెంట్ కొన్ని కలెక్టెడ్ రైటింగ్స్ అని పేరు మీద, లేకపోతే కొన్ని పేపర్స్ ఆవిడ డ్రాయర్స్లో కనపడినవి, అవన్నీ ఆవిడ ప్రింట్ చేసిన తర్వాత, బట్ దట్ డిడ్ నాట్ కంటెయిన్ దిస్ మెటీరియల్ విచ్ ఈజ్ టాకింగ్ అబౌట్ లైవ్స్ ఆఫ్ అడెప్ట్స్ అని కానీ, వారి జీవన విధానం కానీ, వారు ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఎలా జీవించారని కానీ అది ఆ పుస్తకాల్లో పొందుపరచలే. ఐసిస్ అండ్ వేల్డ్ అని అంతకుముందు 2 వాల్యూమ్స్ రాసింది. ఐసిస్ అండ్ వేల్డ్ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయట ఆ రోజుల్లో పుస్తకాలు. ఐసిస్ అండ్ వేల్డ్ పుస్తకం యొక్క ఎక్స్టెన్షన్ అనుకున్నారు సీక్రెట్ డాక్ట్రిన్. అలాగే ఆవిడ కూడా ముందర ప్లాన్ చేసింది, ఐసిస్ అండ్ వేల్డ్లో కొన్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేనివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకునే ఆవిడ మొదల అనుకుంది. అయితే ఆవిడ రాయడం మొదలెట్టిన తర్వాత ఆ సబ్జెక్ట్ యొక్క విస్తారం ఎలా పెరిగిందంటే, ఐసిస్ అండ్ వీల్డ్కి ఈ రాస్తున్న మెటీరియల్కి ఎక్కువ సంబంధం లేకుండా పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే దాని కామెంటరీ అనుకుందో ఆ ఐసిస్ అండ్ వీల్డ్లో ఒక 20 పేజీలు కూడా నేను పూర్తిగా వాడుకోలేదంటుంది. ఐసిస్ అండ్ వీల్డ్ చాలామంది, చాలా దివ్యజ్ఞాన సమాజంలో కూడా చాలామంది అనేది ఏంటంటే సీక్రెట్ డాక్టర్ ఈజ్ ఎ కామెంటరీ ఇన్ ఐసిస్ అండ్ వీల్డ్ అంటారు. దట్స్ నాట్ ట్రూ ఈవెన్ బై అవర్ ఓన్ అడ్మిషన్. ఏముంటుందంటే అలా అనుకున్నాను కరెక్టే, అయితే నేను రాస్తున్నప్పుడు వేరే ఎలాగో వచ్చేసింది. కాబట్టి ఐసిస్ అండ్ వీల్డ్లో ఉన్న మ్యాటర్ 20 పేజీలు కూడా మొత్తం నేను వాడుకోలే. కాబట్టి ఇది ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ ఎ ఫ్రెష్ విచ్ ఇస్ కమింగ్ అవుట్. అండ్ ఈ కొద్ది కార్నర్ కూడా ఎంత దాకా నాకు పర్మిషన్ ఉందో అంతే మీకు చూపిస్తున్నాను అని చెప్తున్నాను. ఇంకా చాలా ఉంది నాలెడ్జ్. ఈవెన్ అడెప్ట్స్ కూడా దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు షో. సో వాట్ ఎవర్ మై టీచర్ హెస్ ఆస్క్ మీ టు షో, ఓన్లీ దాట్ నాలెడ్జ్ ఐమ్ ప్రెజెంటింగ్ అని చెప్తున్నాను. ఇప్పటికే చాలా ఎసోటరిక్ బుక్స్ ప్రపంచంలోకి విడుదలయ్యాయి అంటే, కాబట్టి ఎసోటరిక్ అనడానికి అంటే సీక్రెటివ్గా, ఎక్సోటరిక్ అంటే ఓపెన్గా ఉండేది, ఎసోటరిక్ అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ సీక్రెటివ్. ఆ ఎసోటరిక్ బుక్స్ అనేవి అప్పటికే బయటకు వచ్చేసినప్పుడు ఎసోటరిజం పోయింది కదా. ఎప్పుడైతే మార్కెట్లోకి ఒక పుస్తకం వెలువడిందో ఎసోటరిక్ అని పేరు పెట్టుకొని ఎసోటరిక్ అంతా పోయింది. కాబట్టి ఎసోటరిక్ పోయి అది ఓపెన్గా ప్రపంచంలోకి వచ్చేసింది. కాబట్టి అలాగా కొన్ని పుస్తకాలు, ఎసోటరిక్ పుస్తకాలు బయటకు వచ్చినప్పుడు దాంట్లో దొర్లిన తప్పులు లేకపోతే అవకతవకలు ఏమైనా ఉండుంటే వాటిని ఎలాగా మళ్ళీ కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేసి సరైన ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఎలా అందియాలి అనే దాని మీద ఆవిడ తపించింది, తపస్సు చేసింది అన్నమాట. ఆవిడ రష్యన్ దేశం వనిత అని మనకందరికీ తెలుసు. ఆవిడ న్యాచురల్గా ఆవిడ మదర్ టంగ్ రష్యన్, కాబట్టి ఇంగ్లీష్లో అంత ప్రాచుర్యం లేదు అండి. అయినా కూడా ఇంగ్లీష్ అందరికీ పనికి వస్తుంది, ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేసింది ఆవిడ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు అంత బాగా రాకపోయినా నేను ఇంగ్లీష్లోనే రాసే ప్రయత్నం చేశాను, ఎందుకంటే ప్రపంచానికి అందరికి పనికిరావాలి, ఒక నాకు నా దేశానికి పనికిరావడం కాదు అని ఇంగ్లీష్లో ఆవిడ రాయడానికి ఉద్యుక్తురాలైంది. ఇంత రాస్తూ నేనేదో బాగా కొత్తగా కనిపెట్టాను లేకపోతే కొత్తగా మీకు ఓపెన్ చేస్తున్నాను, ఆమె రివీలర్ అని అంటలే ఆవిడ, ఫస్ట్ టైం నిన్నే రివీల్ చేస్తున్నా ఇది, అంతకుముందు ఎవరు చెప్పని విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి టీవీ షోలో వాడు చెప్తుంటాడు ఫస్ట్ టైం టీవీ నైనే పట్టుకొచ్చింది ఇది అంటాడు. అలా ఆవిడ షీఈస్ నాట్ క్లెయిమింగ్ ఎన్ అథారిటీ, షీఈస్ నాట్ క్లెయిమింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ రివీలర్. అండ్ నేను చెప్పిన సత్యములు కూడా రెవల్యూషన్ కాదు, మీరు ఎగ్జామిన్ చేయడానికే చెబుతున్నాను. నేను చెప్పినవి మీరు ఊరికే కళ్ళు మీ మనసు మూసేసుకుని నమ్మని నేను చెప్పట్లా. ఐమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు దాన్ని బాగా అధ్యయనం చేసి మీ మెథడ్లో మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారో ప్రూవ్ చేసుకొని మీరు నమ్మండి. కాబట్టి ఇది రివీలింగు కాదు, రెవల్యూషను కాదు, నేను రెండు చేయట్లే అని చెబుతుంది ఆవిడ. ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఫిలాసఫీ బయటకు వచ్చింది కూడా కాదు, అంతకుముందే కొన్ని పుస్తకాలు వచ్చాయి. మనిషి మాట్లాడడం ఇంకోళ్ళు వినడం కూడా చాలాసార్లు జరిగిపోయింది. కొన్నిసార్లు వాళ్ళకి పర్మిషన్ ఉండి వాళ్ళు చెప్పారు, కొన్ని చెప్పలేదు. కాబట్టి విషయం అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసిన విషయమే, పెద్ద ట్యాంక్లో ఎక్కడో ఉంది ఇన్ఫర్మేషన్ అంతా బయటికి. రివీల్ చేసినంత మటుకు ఎంత పర్మిషన్ అయితే ఉందో అంతే రివీల్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా నేను నాకే తెలిసిన విషయం, నా ఎరుకలోకి వచ్చిన విషయం నేను చెబుతున్నానని మీరు అనుకోకర్లేదు అని చెబుతుంది. ఇవన్నీ దే సజెస్ట్ దట్ షీఈస్ వెరీ వెరీ హంబుల్ ఇన్ అర్ అప్రోచ్. మనం సంస్కృతంలో కూడా విద్యా దదాతి వినయం అంటారు. పూర్తిగా విద్య వచ్చిన వాడు వినయంతో ఉంటాడు. వినయం అంటే ఏ విభూతి తనలో ఉందో దాని గురించి పూర్తి అవగాహన ఉండి ఎంత దాకా వాడుకోవాలో దాన్ని వాడుకొని ఊరికే పాండిత్య ప్రకర్ష కోసం దాన్ని ప్రకటించేవాడు కాకుండా ఇతరుల మేలు కొరకు ప్రజెంట్ చేసేవాడుగా ఉంటాడు. అధ్యయనం కూడా ఇతరుల కొరకే అని అనుకున్నాం మొన్న పోయిన మాట. అధ్యయనం ఈజ్ నాట్ ఫర్ మైసెల్ఫ్, ఇట్ ఈస్ టు హెల్ప్ అదర్స్ టు ఆల్సో ఫైండ్ ద ట్రూత్. కాబట్టి ఆవిడేముంటుందంటే షీ డజంట్ సే దట్ ఐఎమ్ వెరీ వెరీ లర్నెడ్ దాన్ యూ, ఐఎమ్ లైక్ యూ, But I have been privy to certain information which I am putting it before you. ఈ సత్యములన్నీ చాలా పుస్తకాల్లో విరివిగా ఎక్కడెక్కడో దొరుకుతోంది. వీటినన్నీ కంపేర్ చేసి ఒక చోటుకి తెచ్చా నేను. అలెగ్జాండ్రియా లైబ్రరీ అనేది మునిగిపోయింది అలెగ్జాండ్రియా పోయినప్పుడు. కాబట్టి దాంట్లో బోల్డైన పుస్తకాలు ఉన్నాయని, కాబట్టి ఎప్పటి నుంచో ఈ సత్యములు ప్రాచుర్యంలో ఉన్నాయని. ద ట్రూత్స్ ఆర్ అవైలబుల్ ఇన్ థౌజండ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ గ్రేట్ ఏషియాటిక్ అండ్ ఎర్లీ యూరోపియన్ లిటరేచర్ అని అండ్ రిలీజన్స్. సో ఏషియాటిక్ రిలీజన్, ఏషియాటిక్ ఫిలాసఫీ అటువైపు వాడికి పరిచయం చేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఆవిడ, ఎందుకంటే అక్కడ ఉన్న మత ఛాందస్థానాన్ని విడగొట్టడానికి, దాన్ని వాళ్ళ నుంచి దూరం చేయడానికి ఇది వాడుకుంది. ఈ సత్యములన్నీ కొన్ని సింబల్స్లోను, కొన్ని గ్లిఫ్స్ అని, గ్లిఫ్స్ అంటే కూడా అనదర్ ఫార్మ్ ఆఫ్ సింబల్ పిక్చర్స్, దాంట్లో మరుగుపరిచి ఉన్నాయని ఓపెన్గా ఇచ్చేలా. కాబట్టి చాలా మటుకు మనం ఆలోచిస్తే తప్ప, ఒక సెంటెన్స్ని ఆలోచిస్తే ఎలా పూర్తిగా అర్థమవుతుందో అలాగే ఒక పిక్చర్ని అర్థం చేసుకోవాలంటే మనకు అర్థం కావాలి ఏమిటిది. వెనకాల చూస్తున్న సర్పెంట్ని మనం అర్థం చేసుకుంటే తన తోకని అది మింగేస్తోంది, తన తోకని అది మింగేస్తోంది. ఇట్స్ అ సైన్ ఆఫ్ ఎటర్నిటీ, శాశ్వతానికి అది గుర్తు. దర్ ఇస్ నో బ్రేకింగ్, అది దాని యొక్క అంతర్లీనమైన అర్థం. అలాగా ప్రతి పిక్చర్లోనూ, ప్రతి క్లిఫ్లోనూ, ప్రతి సింబల్లోనూ సింబాలిక్గా చెప్పిన వెనకాల అర్థం ఏమిటనే అర్థం కావాలి. అలాగే మన పురాణాల్లో, మన దీంట్లో కూడా చాలా మటుకు కథలాగా వింటే కథ, సింబల్లాగా వింటే సింబాలిక్గా విండి, సింబాలిక్ ఇది, దీని వెనకాల ఇంకో అర్థం ఉంటుంది అని అర్థం చేసుకున్నట్టయితే ఇంకో అర్థం వస్తుంది. కాబట్టి సింబాలిక్గా గ్లిఫ్స్లో ఉన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సత్యమంతా ఇలా మరుగున పెట్టబడింది కావాల్సిగాను, ఎందుకంటే మామూలు ప్రొఫెనైకి అది చూపించినందువల్ల మిస్యూజ్ చేసే అవకాశం, మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఎక్కువ. అందుకని అలా గ్లిఫ్స్ అండ్ సింబల్స్లో చెప్పాము. కాబట్టి చాలామందికి చూడగానే వాళ్ళకి అర్థం కాదు, ఇట్ ఈస్ నాట్ అండర్స్టూడ్, ఇట్ ఇస్ నాట్ నోటీసబుల్ ఫర్ మెనీ. ఇప్పుడు నేను చేస్తున్న ప్రస్తుత ప్రయత్నం ఏమిటి, ఈ పుస్తకం రాసే ప్రయత్నంలో ఏవైతే ప్రిన్సిపుల్స్ ఉన్నాయో, ఏవైతే ప్రధాన అంశాలు ఈ రిలీజియన్స్లో దాంట్లో, టెనెట్స్ అంటారు ఇంగ్లీష్లో, TENETS, టెనెట్స్, ఇవన్నీ చాలా పురాతన నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎందుకంటే బేసిక్గా విజ్డమ్ రిలీజన్ అనుకనుక మనం అర్థం చేసుకుంటే మతంలోని తత్వం అంతా ఒకటే, మతాలన్నీ విడివిడిగా వేరే వేరే టైంలో అవసరం కొద్దీ పైకి వచ్చినవి. కాబట్టి మతతత్వం అంతా ఒకటే కాబట్టి, ఆర్కేయిక్ అంటే ఎప్పుడో పురాతనంగా ఉన్నది కాబట్టి, ఈ నాలెడ్జ్ని వేరే వేరే మతంలో ప్రతిపాదించిన దాన్ని, వేరే వేరే సిద్ధాంతాలు ప్రతిపాదించిన దాన్ని సమన్వయపరిచి ఈ పుస్తకంలో నేను ఒక చోట చేసి చూపిస్తున్నాను. అందుకనే మనకి కామన్గా చాల్డియన్ మెథడ్లో ఎలా ఉంది, అలాగే కబాలిస్ట్ జూయిస్ వాళ్ళ దాంట్లో ఎలా ఉంది, హిందూ ఫిలాసఫీలో ఎలా ఉంది, బుద్ధ వాళ్ళ ఫిలాసఫీలో ఎలా ఉంది అని, అన్నీ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా గ్రీక్ ఫిలాసఫీలో ఎలా ఉంది, ఈజిప్షియన్ రైట్స్లో ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తున్నాడు. కాబట్టి ఇట్స్ ఏ కంపారిజన్ ఆఫ్ ఆల్ ది ఫేత్స్ ఆర్ ఆల్ ది సబ్జెక్ట్స్ విచ్ హవ్ బిన్ పుట్ ఇన్ టు ది వరల్డ్ మ్యాప్. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడికి ఇన్ఫర్మేషన్ అంతానంటే, చిన్నప్పటి నుంచి ఆవిడే మనం పోయిన అనుకున్నాం కదా, పోయినమాట ఒక గురువు గారు ఆవిడకి కాన్స్టెంట్గా కనపడుతూ ఉండేవారు. ఆ గురువు గారిని ఆశ్రయించడం వల్ల ఆవిడకి ఈ ధోరణి ఇలా చదువుకోవడం అర్థమైంది. కాబట్టి వారి ద్వారా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అకల్ట్ ఫిలాసఫీ అంటే, ఒకసారి మీకు మాస్టర్ పరిచయం అవుతే మాస్టర్ ప్రతి మాట మీ దగ్గర వచ్చి చెప్పక్కర్లే. మాస్టర్ దగ్గర ఉన్న ప్రధాన ప్రిన్సిపల్ ఎవరో ఉంటే ఇదిగో ఈయన పట్టుకో ఈయన చెప్పేస్తుంటాడని చెప్తుంటే, అప్పుడు అలాగా అదర్ స్టూడెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ ది అకల్ట్ టీచర్స్ ఆల్సో హెల్ప్ మీ టు లెర్న్ ఆల్ దిస్ అంటే, తన మాస్టరే కాకుండా మాస్టర్ దగ్గర ఉన్న అడ్వాన్స్ స్టూడెంట్స్, ఈవిడ కూడా ఒక స్టూడెంట్, సో దోస్ అడ్వాన్స్ స్టూడెంట్స్ హ్యావ్ హెల్ప్డ్ హర్ టు అండర్స్టాండ్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ పుట్ దీస్ ఫ్యాక్ట్స్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎ బుక్. ఏది ఊహాజనితం కాదు అంటుంది, ఆ ఫెడరల్ ఇమాజినేషన్లోంచి నేనేం రాయలే. తర్వాత నాకు అర్థమైంది ఇతరులకు అర్థం కానిది కాదు, యూనివర్సల్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్నే నేను ప్రతిపాదించాను, నాకు ఇలా అర్థమైంది కాబట్టి ఇదే నిజం అని చెప్పట్లా. తన అధ్యయనంలో తన ఎరుకలోకి వచ్చిన కొన్ని విషయాలను మటుకు సప్లిమెంట్ చేశానని చెబుతాను. ఒక సబ్జెక్ట్ మీద చదువుకుంటున్నాం, ఆ సబ్జెక్ట్లో నేను ఇంకొంత అధ్యయనం చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అది కూడా దీనికి యాడ్ చేశానని చెబుతాను. సో దట్ ఇట్ బికమ్స్ ఫుల్. కాబట్టి నేను ఎక్కడా నా సొంతగా రాసింది కాదు, ఎవరో నాకు ప్రేరణ ఉన్నారు, నా టీచర్ ఉన్నారు. తర్వాత ఇదంతా ఎప్పటి నుంచో ఉన్నది ఇన్ఫర్మేషన్, ఈ డాక్టర్ విషయాలన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి. కాబట్టి మీరు ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నారు అనే ఫీలింగ్ మీకు అక్కర్లే, ఎప్పటి నుంచో ఉన్నదే. మలుగున పడిపోయింది ఎందుకంటే మెటీరియలిజంలో పడిపోయారు కాబట్టి, వెస్టర్న్ వరల్డ్ అంతా మెటీరియలిజంలో ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి దూరమైంది. వాళ్ళు క్రిస్టియన్ లిటరేచర్లోనూ ఇవన్నీ ఉన్నాయి, ఈజిప్షియన్ లిటరేచర్లోనూ ఇవన్నీ ఉన్నాయి, మంగోలియన్ లిటరేచర్లోనూ ఇవన్నీ ఉన్నాయి, టిబెటన్ లిటరేచర్లోనూ ఇవన్నీ ఉన్నాయి, హిందూ ఫిలాసఫీలో కూడా, హిందీ లిటరేచర్లో కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే దీంట్లో చెప్పింది, దీంట్లో చెప్పింది, దీంట్లో చెప్పింది ఒకటేనే సత్యం ఈ పుస్తకం చదివిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఆవిడ చెప్పేది, ఆ విషయం ఆవిడ ప్రస్తావిస్తోంది. సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ నాట్ గివింగ్ అవుట్ ఎనీ టీచింగ్స్ ఆఫ్ ఎనీ రిలీజన్. సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ టీచింగ్స్ ఆఫ్ ఎనీ రిలీజన్. హిందూ, జొరాస్ట్రియన్, చాల్డియన్, ఈజిప్షియన్, బుద్ధిస్టిక్, ఇస్లాం ఆర్ జుడాయిజం, ఏ మత సంబంధమైన టీచింగ్స్ని నేను చెప్పట్లా. కాబట్టి ఇది మత గ్రంథం అని అనుకోకర్లే. మీరు క్రిస్టియానిటీ అది కూడా యాడ్ చేసింది. సీక్రెట్ డాక్ట్రిన్ హెచ్పిబి సేస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్, ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ టేక్స్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ బేస్ ఆఫ్ ఆల్ రిలీజన్స్. ఇన్ని రిలీజన్స్ వచ్చాయి, ఇన్ని రిలీజన్స్ యొక్క మూలం ఒకటే అని ఆ మూలంలోంచి నేను తీసుకున్న ఫ్యాక్ట్స్ అవి నేను ప్రజెంట్ చేశాను కాబట్టి ఏ ఒక మతానికి సంబంధించింది కాదు అని చెబుతున్నాను. థియాసఫీ అనుకు అనగానే కూడా చాలామంది అనుకోవడం ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ థియోలాజీ, అంటే సంథింగ్ టు విత్ క్రిస్టియానిటీ అని చాలామంది అలా మిస్నోమర్తో ఉన్నారు. చాలామందికి హెచ్పిబి గురించి తెలియదు, ఆల్కాట్ గురించి తెలియని వాడు చాలామంది ఉన్నారు. హెచ్పిబి గురించి ఫిలాసఫీ అంతా ఆవిడది కదా, తెలియని వాడు చాలామంది ఉన్నారు. యానిబెసెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, బికాస్ షీ వెంట్ ఇన్ టు ది వరల్డ్ ఇన్ ఎ బిగ్ వే. సో మనం అర్థం చేసుకోవాల్సింది మూల సూత్రముల నుంచి, లేకపోతే మూల సమగ్రమైన మతతత్వము, ఆ మతం అనుకోకుండా తత్వం ఏమిటి అనే దానిలోంచి ఎన్ని మతాలు పుట్టుకొచ్చాయో అక్కడి నుంచి మూలం నుంచి తీసుకున్నాను. కానీ నేను ఏ ఒక రిలీజన్కి దీనికి సంబంధం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిలీజన్స్లో ఇది మీ దీంట్లో ఇది ఉంది, ఇంకో దాంట్లో ఇది ఉందని చూపించా, ఎందుకంటే మీకు తెలవాలి దీని బేసంతా ఒకటే. ఇంత చెబుతూ ఆవిడేమంటుందంటే, నేను ఐ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఆల్ ద బుక్ కంటెయిన్స్, బికాస్ తనే కల్అవుట్ చేసింది కదా ఫ్యాక్ట్స్. అండ్ ఈవెన్ ఇఫ్ సమ్ వన్ ఛార్జెస్ హర్ దట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ హర్ ఇమాజినేషన్, షీఈస్ ప్రిపేర్డ్ టు టేక్ ది బ్లేమ్. ఎవరిని అంటారు ఆవిడకి ఈ మెటీరియల్ ఇంత ఎక్కడ దొరికింది, ఊరికే ఇష్టం వచ్చినట్టు రాసేసింది ఎవరు అన్నా కూడా ఐఎమ్ రెడీ టు టేక్ ది బ్లేమ్. ఎందుకంటే మంచి పని చేస్తున్న వాడికి ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఫస్ట్ టైం గొడుగు వాడిన వాడు కూడా గేడి చేశారట, హేళన చేశారట, ఏదో పెట్టి తిరుగుతున్నాడు వీళ్ళని. కాబట్టి ఎనీథింగ్ విచ్ ఎనీబడి డస్ ఈజ్ కామెంటెడ్ అపాన్, సో దెర్ ఈస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. సో షీ సేస్ ఐఎమ్ రెడీ టు టేక్ ది బ్లేమ్ ఇఫ్ సంబడి సేస్ ఐ హావ్ రిటన్ ఇట్ ఫ్రమ్ మై ఇమాజినేషన్. ఓకే, లెట్ దెమ్ హ్యావ్ ఇట్ లైక్ దట్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ టూ ఫార్. వాళ్ళు అర్థం చేసుకోడు కాబట్టి లెట్ హిమ్ గో దట్ వే. చాలామందికి బుక్ ఆఫ్ జ్ఞాన్ అనేది వాళ్ళకి తెలీదు. ఆ బుక్ ఆఫ్ జ్ఞాన్ ఆధారపడే నేను ఇవన్నీ రాశా కాబట్టి బుక్ ఆఫ్ జ్ఞాన్ అనేది వాళ్ళు చాలామందికి వాళ్ళ ఎరుకలో లేదు. ఎందుకంటే అది ఏ యూరోపియన్ లైబ్రరీలోనూ దొరకదు. నో యూరోపియన్ లైబ్రరీ హ్యాస్ దిస్ బుక్. సో బుక్ ఆఫ్ జ్ఞాన్ పట్టుకొని నేను అది ఆధారంగా చేసుకుని నేను చెబుతున్నా, నేను రాస్తున్నా. కాబట్టి దట్స్ నాట్ అవైలబుల్ ఇన్ యూరోపియన్ లైబ్రరీ అంటుంది. ఎక్కడా దానికి ఆధారం ఉంది అంటేనే దాన్ని నిజం అని ఒప్పుకుంటాను. ఇందాక కూడా అక్కడ మేము మాట్లాడుతూ అనుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఒక ఆయన, రష్యా నీకు తెలుసా? ఉందండి రష్యా ఉంది. నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళలేదు. రష్యా ఉందా? ఉందండి. అలాగే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ దేర్ విచ్ ఐ హావ్ నాట్ సీన్ దట్ డజన్ మీన్ దే నాట్ దే డోంట్ ఎగ్జిస్ట్ అని కాదు. కాబట్టి ఈవిడేమంటే బుక్ ఆఫ్ జ్ఞాన్ అనే పుస్తకం ఆధారంగా చేసుకుని దాంట్లో ఉన్న విషయాలని మాస్టర్ గారి స్టూడెంట్స్, మాస్టర్ గారు హెల్ప్ చేసిన విధంగా అర్థం చేసుకుని దాన్ని ప్రజెంట్ చేశానని చెబుతాను. నేనే వీటిని ఎక్కడిని ఊరికే ఇన్వెంట్ చేశాను, లేదా నేను ఏదో కొత్తగా రాస్తున్నానని అనుకున్నా కూడా ఐఎమ్ ప్రిపేర్ టు టేక్ ద బ్లేమ్ అంటుంది. నేను రాసిన పుస్తకంలో తప్పులు లేవు అని నేను అంటలా. నేను ఇంగ్లీష్ అంత బాగా రాని దాన్ని కాబట్టి తప్పులు ఉన్నాయి. బట్ బుక్ ఈజ్ లాజికల్ అంటుంది. బుక్ ఈజ్ లాజికల్ అండ్ ద వర్కింగ్ హైపోథసిస్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద మోడర్న్ సైన్స్. వర్కింగ్ ఫిలాసఫీ ఏదైతే ఉందో అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడినది. కాబట్టి బేస్ లెస్ అనడానికి వీల్లేదు. చెప్పిన విషయాలు, చెప్పిన సత్యాలు నేచర్కి దగ్గరగా ఉన్నవి, సృష్టికి దగ్గరగా ఉన్నవి, సృష్టిలో ఉన్న అంతర్లీనమైన శాసనములకి లోబడి ఉన్నవి. కాబట్టి ఆ శాసనాలు నిజమైనప్పుడు శాసనం మీద ఆధారపడిన విషయాలు కూడా నిజమైనవే ఉండడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే స్వాభావికంగా సృష్టికి దగ్గరగా ఉన్నాయో, సృష్టి శాసనాలను ఆధారం చేసుకున్నాయో, వాటిని ఆధారం చేసుకుని నేను కూడా చెప్పాను విషయాలు అని చెబుతోంది. ఈ విషయాలు, ఈ ఫ్యాక్ట్స్ నాట్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ డాగ్మా. దిస్ ఈస్ ది బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ థియాసఫీ. నథింగ్ ఈజ్ టు బి ప్రజెంటెడ్ యాజ్ డాగ్మాటిక్ రిప్రజెంటేషన్. డాగ్మాటిక్ అంటే ఇది ఇంతనయా, నువ్వేమో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, యాక్సెప్ట్ చేస్తే చేయలేకపో అనడానికి లేదు, అది కాదు. ఇట్ ఇస్ ఓన్లీ ఎ మెథడ్ ఆఫ్ ప్రజెంటేషన్. యూ ఎగ్జామిన్ ఇట్ అండ్ ఫైండ్ ఇట్. ఇఫ్ యూ ఫైండ్ దెట్ ఈస్ నో ట్రూత్ ఇన్ ఇట్, డోంట్ ఫాలో ఇట్ అనే ఫ్రీడమ్ ఇస్తారు. అందుకనే మన ప్రతి మ్యాగజైన్లో ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాస్తారు. నోబడి ఫోర్సెస్ యూ టు బిలీవ్. నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు మెంబరు, మా థాట్ ఒప్పుకుంటేనే, ఈ డాగ్మా ఒప్పుకుంటే, కర్మ సిద్ధాంతం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది ఒప్పుకుంటేనే నువ్వు థియాసఫీ మెంబర్ అని కాదు. అసలు గాడ్ లీడ్ అని ఉన్న అలాంటి వాడు కూడా రావచ్చు దివ్యజ్ఞానం. దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పిక్యులర్ కదా. గాడ్లీ విజ్డమ్ అని చెబుతూ, సోఫీ అంటే విజ్డమ్ అని, విజ్డమ్ ఆఫ్ గాడ్స్ అంటూ, ఇఫ్ సంబడి వాక్స్ ఇన్ సేస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, కెన్ ఐ బికమ్ మెంబర్? ఎస్, యూ కెన్ బికమ్ మెంబర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సే దట్ ఐ సబ్స్క్రైబ్ టు యువర్ ప్రిన్సిపల్స్, దోస్ త్రీ ఆబ్జెక్ట్స్. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ టు ద ఆబ్జెక్ట్స్, ఎస్ యూ కెన్ బికమ్, బికాస్ యూ విల్ వర్క్ ఫర్ ద యూనివర్సల్ బ్రదర్హుడ్. యూ విల్ యాక్సెప్ట్ దట్ ఎవ్రీబడి ఈజ్ రిలేటెడ్, ఎవ్రీబడి ఈజ్ మై కిత్ అండ్ కిన్ అనే ఫ్యాక్ట్ ఒకటి నువ్వు గుర్తుపడితే చాలు, దేవుడు ఉన్నాడో లేడో వేరే విషయం. కాబట్టి అంత ఓపెన్ క్లోజ్డ్ సొసైటీ కాదు. డాగ్మాటిక్ రిప్రజెంటేషన్ లేదు, డాగ్మాటిక్ ప్రజెంటేషన్ లేదు. హెచ్బీబి ఈ పుస్తకంలో, ఈ స్కీమ్లో ఏం చెబుతుందంటే, నేచర్ ఈజ్ నాట్ ఎ ఫార్చ్యుయిటస్ కంకరెన్స్ ఆఫ్ యాటమ్స్. ఏవో కొన్ని అణువులు పర్ ఛాన్స్ దగ్గరికి వచ్చాయి, అందువల్ల సృష్టి ఏర్పడింది అని మీరు అర్థం చేసుకోకుండా ఉండడానికి కోసమే ఈ పుస్తకం. నేచర్ ఈజ్ నాట్ ఫార్చ్యుయిటస్, ఫార్చ్యుయిటస్ అండ్ బై ఛాన్స్, బై సమ్ సార్ట్ ఆఫ్ ఎ అన్నోన్ ఫార్చ్యూన్, అది అదృష్టం. ఫార్చ్యుయిటస్ అంటే నాట్ ప్లాన్డ్ సంథింగ్, సమ్వేర్ దే కమ్ టుగెదర్, అలాంటి గురించి చెబుతోందా అంటే లేదు. ఇట్స్ ఎ స్కీమ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ యాటమ్ కమింగ్ అప్ ఆన్ మిక్సింగ్ విత్ సంథింగ్ ఆర్ డివైడింగ్ ఆర్ గెటింగ్ ఇన్ టు, లైక్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద అకల్ట్ కెమిస్ట్రీ, దర్ ఇస్ బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి నేచర్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ పర్ ఛాన్స్ ఆర్ బై ఛాన్స్. సిద్ధాంత వెనకాల ఒక సత్యం ఉంది, ఒక శాస్త్రం ఉంది, ఒక శాసనం ఉంది. కాబట్టి దానికోసం, అది నిర్ధారణ చేయడం కోసం, అది నిరూపింపడం కోసం ఈ పుస్తకం రాస్తున్నాను అని చెబుతుంది. నేచర్ ఈజ్ నాట్ ఫార్చ్యుయిటస్ కంకరెన్స్ మీన్స్ అగ్రిమెంట్ ఆఫ్ యాటమ్స్. రెండోది, టు అసైన్ మ్యాన్ ద రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. మానవుడికి, మనిషికి తనకు ఒక నిర్ధారింపబడిన స్థలం ఉంది, తనకు ప్రోగ్రెస్ ఉంది, తనకు పాత్ ఉంది, తనకు ఒక వెళ్లాల్సిన మార్గం ఉంది. కాబట్టి ఈ సృష్టి క్రమంలో మానవుడి పాత్ర ఏమిటి అని నిర్ధారించడం కోసం ఇది పనికొస్తుంది. రెండో వాల్యూమ్ అంతా అది, ఆంథ్రోపోజెనిసిస్, ఎలా ముందరికి వెళ్ళాలి, ఏ పాత్రలో వెళ్ళాలి, అసలు రీఇన్కార్నేషన్ అంటే ఏమిటి, బర్త్ అంటే ఏమిటి, ఎప్పుడు మనం మ్యాన్ అండ్ ఉమెన్గా తయారయ్యాం, మొదట్లో ఎలా ఉండేది, అవన్నీ చెప్పింది. కాబట్టి మనిషి యొక్క ఉనికిని చెప్పడం, తన ముందరికి ఎలా పెడతాడని చెప్పడం, అతనికి ఉన్న స్వస్థానం ఏమిటి, ప్రస్థానం ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పే శాస్త్రమే పుస్తకం అని చెబుతుంది. అసైన్ టు మ్యాన్ ద రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ ది యూనివర్స్. విశ్వ సృష్టిలో, విశ్వంలో మనుషుడి యొక్క పాత్ర ఏమిటి. ఇంకో పర్పస్ కూడా ఉందని చెబుతోంది, టు రెస్క్యూ ఫ్రమ్ డిగ్రెడేషన్ ద ఆర్కేక్ ట్రూత్స్ విచ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ఆల్ రిలీజన్స్. టు రెస్క్యూ ఫ్రమ్ డిగ్రెడేషన్ అంటే ప్రతి మతము, మత ప్రవక్త చెప్పినప్పుడు మంచిదే, మంచిగానే వచ్చింది బయటకి, ఫ్యాక్ట్స్ బాగా వచ్చాయి, బట్ అక్కడి నుంచి క్యారీ చేసిన వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేశారు. ట్విస్ట్ చేసినప్పుడు దాని మూలంలోంచి దూరం అయిపోయి సత్యాలు మరుగునపడిపోయి వాళ్ళ సొంత కల్పనలు పైకి వచ్చాయి. కాబట్టి డిగ్రేడేషన్ అంటే కింద పడిపోవడం, వాల్యూ లేకుండా పోవడం, లేకపోతే వాళ్ళ ఐడియోసింక్రసీస్కి దాన్ని వాడుకోవడం జరిగింది మత ప్రచారకుల వల్ల. కాబట్టి ఈ ఆర్కేయిక్ ట్రూత్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్న ట్రూత్స్, ఆర్కేయిక్ అంటే పురాతనం ఇంకా ప్రాచీనం, అప్పటి నుంచి ఉన్న ఈ నిజాలు సత్యములు ఏవైతే ఉన్నాయో అవే ఈ విషయంలో ఉన్న మతాలకు అన్నిటికీ అదే యాక్చువల్ మూలం అని చెప్పడమే ఈ పుస్తకం యొక్క ప్లాన్. సో టు రెస్క్యూ ఫ్రమ్ డిగ్రేడేషన్ ది ఆర్కేయిక్ ట్రూత్స్ విచ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ఇది ఒక ముఖ్యమైన భాగం. టు అన్కవర్ టు సమ్ ఎక్స్టెంట్ ద ఫండమెంటల్ యూనిటీ ఫ్రమ్ విచ్ దే ఆల్ స్ప్రింగ్, టు అన్కవర్ టు సమ్ ఎక్స్టెంట్ ది ఫండమెంటల్ యూనిటీ ఫ్రమ్ విచ్ దే ఆల్ స్ప్రింగ్, వెన్ సిన్స్ ది బిలాంగ్ టు ద సేమ్ రూట్, సిన్స్ ది బిలాంగ్ టు ద సేమ్ కంటెంట్. పైకి వచ్చిన మతాలన్నీ కూడా ఒకటే అని ప్రూవ్ చేయడం ఈ యొక్క సమన్వయం యొక్క నేను చేసే పరిశీలన యొక్క గ్రంథ పరిశీలన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెబుతాను. ఫైనలీ టు షో దట్ దెర్ ఈజ్ అన్ అకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్ అండ్ దట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అప్రోచ్డ్ బై మోడర్న్ సైన్స్ ఆర్ సివిలైజేషన్, టు షో దట్ దెర్ ఈజ్ అన్ అకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్, మనకు కనపడే నేచరు ఎలా అయితే మనకు వేరే వేరే బాడీస్ ఉన్నాయనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ కూడా వేరే బాడీ ఉంది, ఎర్త్ విచ్ వీ నో వి సీ ఇస్ ఫిజికల్, దట్ ఈస్ వన్ ఫిజికల్ బాడీ, దెర్ ఈస్ అన్ ఆస్ట్రల్ ఎర్త్, దెర్ ఈస్ అనదర్ ఎర్త్, సో లైక్ ఎవ్రీథింగ్ విచ్ అపియర్స్ ఫిజికల్ దెర్ ఈస్ అనదర్ ఫార్మ్ టు దిస్ ఆల్సో. కాబట్టి వీ హ్యావ్ టు నో ద అకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది హిడెన్ థింగ్ బిహైండ్ వాట్ ఈస్ అపియరింగ్ బిఫోర్ అస్. దీని వెనకాల సూత్ర ఏమిటి, అన్నీ ఇలా రావడానికి, ఇలా వేప గింజ పెడితే వేప చెట్టే రావడానికి, లేకపోతే ఇంకా అలా ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, పక్క పక్కనే పెట్టినా కూడా మ్యాంగో ట్రీ వేప ట్రీ, వేప చెట్టేమో ఆ బిట్టర్గానే వస్తుంది, మ్యాంగో ఏమో మ్యాంగోలాగానే వస్తుంది, ఎలా వచ్చింది అది, వేర్ ఈస్ ది హిడెన్ ఫిలాసఫీ ఏముంది అని అనుకాల. అలాంటి తత్వాలని తెలుసుకోవడం కోసం నేను ఇది రాస్తున్నాను అంట. కాబట్టి ఈ పుస్తకం రాయడం వెనకాల ఆ ప్రిఫేస్ చదివితే కానీ ఈ 4-5 ముఖ్య ఉద్దేశములు మనకి ఆఫర్వి తెలియదు. ఇప్పటికే గబుక్కుని మనం ఇంట్రడక్షన్లోకే లేకపోతే ఆ స్టాంజాస్లోకి వెళ్ళిపోతే ఏమిటి చెప్పడం కోసం ఇవన్నీ రాసింది అని అర్థం కాదు. ఎందుకు ఇన్నిట్లోంచి ఆవిడ ఎగ్జాంపుల్స్ ఇస్తుందని అర్థం కాదు. ఇన్ని రిలిజన్స్లోంచి, ఇన్ని ఫిలాసఫీస్లోంచి ఎందుకు ఇస్తుంది, వై షీఈస్ గివింగ్, ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్ ఒక హిందూ అనే మాట ఇప్పుడు వచ్చింది, సనాతన ధర్మమో లేదా ప్రాచీన సనాతన ధర్మంలోంచో ఇస్తే సరిపోదా, దాంట్లోంచి వచ్చిన బుద్ధుడిలోంచి బుద్ధ మతంలోంచి ఇస్తే సరిపోదా, ఎందుకంటే బుద్ధుడు స్టార్ట్ విత్ వాజ్ ఆల్సో ఏ హిందూ విచ్ వీ ఆల్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ది హిస్టరీ కదా. కాబట్టి ఏదో ఒకటి మూలం ఏదో చెప్తే సరిపోదా, ఇన్ని చెప్పడం ఎందుకు అంటే తర్వాత వచ్చినవన్నీ కూడా వాటి అన్నిటికీ సమన్వయం కుదిరించి దీంట్లో అంతా ఒకటి పోలివే ఉన్నాయి, మీరు విడివిడిగా కొట్టుకోక్కర్లేదని చెప్పడానికి ఈ గ్రంథ రచన ఆవిడకి మనకు వచ్చింది, మనందరికి కూడా హెల్ప్ చేస్తుందని చెబుతుంది. కాబట్టి దెర్ ఆర్ 4 or 5 యాక్చువల్ రీజన్స్. 1, ఎందుకు మళ్ళీ చెబుతున్నానంటే ఫర్ ఎంఫసిస్, నేచర్ ఈజ్ నాట్ ఫార్చ్యుయేటస్ కంకరెన్స్ ఆఫ్ ఆటమ్స్, సృష్టిలో జరిగిన ప్రతి విషయంకి ఒక స్కీమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక పర్పస్ ఉంది అని తెలియడానికి ఒకటి. టు అసైన్ మ్యాన్ ద రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వానికి ఒక స్కీమ్ ఉంది, విశ్వంలో ఒక భాగమైన మానవుడికి ఒక స్కీమ్ ఉంది, ఎవల్యూషన్ ఎలా పైకి రావాలి, ఎలా ముందరికెళ్ళాలి, ఎలా పరిణితి పొందాలి, మానవ జన్మ తర్వాత ఏమిటి, దాని తర్వాత ఏమిటి అనే ప్రోగ్రెస్ ఆ చార్ట్ దట్ ఇస్ ఆల్సో దేర్. అండ్ దెన్ రెస్క్యూ ఫ్రమ్ డిగ్రేడేషన్ ద ఆర్కేయిక్ ట్రూత్స్ విచ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ఆల్ రిలీజన్స్, మనకి కనిపించే మతాల యొక్క మూలం ఏమిటి, మూలతత్వం ఏమిటి అని చెప్పడం, వీటిలో ఉన్న సమన్వయం ఏకాకృతిని చూపించడం, ప్రతి రిలిజన్లో ఉండే తత్వం ఒకటే అని చెప్పడం, అదొక ముఖ్య ఉద్దేశం. ఫైనలీ టు షో దట్ దెర్ ఇస్ అన్ అకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్ అండ్ దట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అప్రోచ్డ్ బై మోడర్న్ సైన్స్ ఆర్ సివిలైజేషన్. ఇప్పటిదాకా ఎవరు ముందరకు తీసుకురాని అకల్ట్ ఏదైతే ఉందో, అకల్ట్ ఆఫ్ నేచర్, అకల్ట్ ఆఫ్ మ్యాన్, వీటన్ని బయట తీసుకోవడం కోసం, నేచర్ అంటే మ్యాన్ కూడా దాంట్లో ఇంక్లూడెడ్, దీనికోసం నేను గ్రంథ పరిచయం చేస్తున్నానని చెబుతాను. ఇంత రాస్తాను అడిగి చెబుతుందంటే, ద బుక్ ఈజ్ రిటన్ ఇన్ ద సర్వీస్ టు హ్యుమానిటీ, మానవాడి కోసం రాస్తున్నా, మానవాడికి సేవ చేద్దామని రాస్తున్నా, నా పేరేదో మిగిలిపోవాలి పది కాలాల కోసం రైట్ల, మనం ఏ పని చేసినా కూడా అలాగే చేయాలి, నేను కనపడకూడదు, ఐ హ్యావ్ సోల్డ్ సో మెనీ బుక్స్ కాదు, We have sold so many books. Kadu? I might have been the principal actor there, or principal factor there. But there were so many people who are there. If the exhibition had not come there, what is that I would have done? If somebody like madam had not given the seed money, who would have got books? If the person there had not sent books on time, who would sell the books? If the transporter had not sent it across to this place, who would lay hands on the books? Even the analogies there, there's so much which has gone into a small thing like selling of books. So can I claim that I have sold books? Similarly, there are a lot of things which we do and we call it ours, mine. ఈ మైండ్ పోగొడితేనే మైండ్ నాది 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 అనేది పోగొడితేనే ఏది రావాలో అది వస్తుంది. ఎంత దాకా మనం ఈ నేను పట్టుకుంటాను నాది అని పట్టుకుంటాను, ఏ విషయం నాకు అర్థం కావాలో అర్థం కాదు. ఎందుకంటే నా దాంతో ఉంటున్నాను, నాతో ఉంటున్నాను. నాతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకోటి రావడానికి నా దగ్గరకు ఆస్కారం లేదు, ఇంకో విషయం నా దగ్గర చేరడానికి అవకాశం ఇవ్వట్లే. ఈ నాదిని కనుక నేను ఎంప్టీ చేశాను అనుకోండి, నాలో ఏం లేదు, స్పేస్ ఎంప్టీ అయిపోయింది లోపల, నా హృదయంలో ఏమీ లేదు, నా గురించి నేను ఎక్కువ ఆలోచించుకోవట్లే, ఆలోచించుకోకుండా ఉండడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, ఎలా చేయాలి. సరే, ఆ పద్ధతులు అవలంబించి నేను ఆ స్టేజ్కి వచ్చాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఖాళీ అయిపోతే ఖాళీ అయిన చోటుకి ఎక్కడి నుంచి ఏది రావాలో వచ్చి కూర్చుంటుంది. నేను ఫుల్గా దాంట్లో అన్నీ పెట్టాను అనుకోండి, ఇంకెక్కడుంది దానికి యాగ? దాంట్లో ప్రధానంగా 99% ఏం పెట్టాలని నా గురించి ఆలోచనలు, నా గురించి ప్లాన్స్, నేనేం చేశాను, నేను చేస్తే నాకేమిటి, వాట్ ఈస్ ద రివార్డ్ ఐ ఎక్స్పెక్ట్. కాబట్టి వీటన్నిటితో సతమతం అవుతున్నా. ఇవన్నీ పోతే కానీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వ్ హ్యుమానిటీ. సర్వింగ్ అదర్స్ వల్లే యూ కెన్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని, సర్వింగ్ మై సెల్ఫ్ ఐ కెన్ ఎవర్ కమ్ అప్ ఇన్ లైఫ్. సెల్ఫిష్నెస్తో నేను కనుక జీవిస్తూ ఉంటే, స్వార్థంతో కనుక నేను జీవిస్తూ ఉంటే నేను పైకి రాలేను. స్వార్థం వీడి నేను ఇతరుల కోసం పనిచేయడం మొదలెడితేనే అసలైన ప్రోగ్రెస్. ఇది అర్థం అవ్వాలి, ఈ మెలికి అర్థం అవ్వాలి. మనం ఏమనుకుంటామంటే ఇండివిజువల్గా నేను ఎక్కడికో అచీవ్ చేశాను, కొన్ని మైలురాయిలు టచ్ చేశాను అనుకుంటే నేను ఏదో అచీవ్ చేశాను అనుకుంటాం. బట్ మౌలికంగా నేనేమిటి, వాట్ ఈజ్ మీ, ఆ మీలో ఏమేమి చేరి ఉండడం వల్ల నేను ముందరకెళ్ళలేకపోతున్నాను, కాబట్టి అది వదిలేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అప్పుడు ఏం చెబుతుందంటే, ద బుక్ ఈజ్ రిటర్న్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ సర్వీస్ టు హ్యుమానిటీ అనేది ఎంతకు ఇంపార్టెంట్, దాంట్లోంచి వచ్చిందే యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ దాట్ వై షుడ్ వీ హ్యావ్ యూనివర్సల్ బ్రదర్హుడ్? ది సొసైటీ ఈజ్ ఫౌండ్ ఫర్ ఇండివిజువల్ ప్రోగ్రెస్ అని పెట్టుకుండొచ్చు కదా, ఇట్స్ నాట్ ది కేస్, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ దట్. ఇట్ ఇస్ ద సేమ్ హ్యుమానిటీ అండ్ ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ జడ్జ్ ద వర్క్. సో ఎవరికి సర్వీస్ కోసం నేను హ్యూమన్ సర్వీస్ హ్యుమానిటీ కోసం ఈ పుస్తకం రాశాను, వాళ్ళే దీన్ని సరైనదా కాదా అని చెప్పగలరు. ఎప్పుడు చెప్పగలరు? దాని కనుక వాళ్ళు పరిశీలించి పట్టుకుని చదివి అర్థం చేసుకుని దాంతో ఉంటే. అలాంటి వాళ్ళు జడ్జ్ చేయొచ్చు, కానీ అర్థం రాసింది రాసిందండి మాకేం అర్థం కావట్లేదు ఆ పుస్తకం అని అనకూడదు. ఇంకా మనకు అర్థం కానందు వల్ల అది సరైన పుస్తకం కాదు అనుకోవడానికి వీల్లేదు. అయితే నేను చాలా క్రిటిసిజం ఫేస్ చేశాను జీవితంలో, చాలామంది చాలా మాటలు అన్నారు, కాబట్టి నాకు అదేం పర్వాలేదు, ఎవరేమన్నా పర్వాలేదు. నేను నా మాస్టర్ గారు చెప్పారని రాస్తున్నా, నా గైడ్స్ హెల్ప్ చేశారు రాస్తున్నా, కాబట్టి క్రిటిసిజంకి నాకు పెద్ద ప్రాబ్లం ఏమి లేదంటుంది. అలాగే అబ్యూస్ చేశారు, స్లాండర్ మాటలు అన్నారు నన్ను, బే నేను పట్టించుకోవట్లేదు. మంచి పని చేసేవాడు ఇందాక అనుకున్నట్టు ఏదో స్వలాభం ఏదో ఉందేమో లేకపోతే అక్కడ ఎందుకు వెళ్ళి చేస్తారండి పని అని అనొచ్చేవారు. ఎవళ్ళేమన్నా మన చిత్తశుద్ధి మనకు తెలుసు, మనం ఎందుకు చేస్తున్నామో తెలుసు. వీ వాంట్ మేక్ దిస్ ఫిలాసఫీ అవైలబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్, అందుకోసం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో నా స్వార్థం ఏం లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ ప్రెజెంటింగ్ ఆల్ ది బుక్స్ విచ్ ఆర్ అవైలబుల్. అది అనుకున్నప్పుడు దెర్ ఇస్ అ సాటిస్ఫాక్షన్. ఎవడో మాట అన్నాడన్న మనం ఫీల్ అవుతే వీఆర్ మిస్సింగ్ ద బస్, వీఆర్ నాట్ క్యాచింగ్ ఆన్ టు వాట్ వీ షుడ్ క్యాచ్. కాబట్టి షీఈస్ అకస్టమ్ టు క్రిటిసిజం, షీఈస్ ఆల్సో అకస్టమ్ టు ఫాల్స్ స్టేట్మెంట్స్, డిఫమేటరీ స్టేట్మెంట్స్ మేడ్ అబౌట్ హర్. In fact, when she was at Madras, there was a society of Christian base which started spreading a lot of stories about her. And she went back at that point of time back to London and wanted to come back to file a suit, defamatory suit against them. But teacher said, let them say what they want to say. Why are you going and wasting your time on defamation? Your job is to finish the book. Why are you bothering about all that? She stopped. తర్వాత ఈ హిస్టారికల్ ఇంట్రడక్షన్ చదివితే తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్లో ఆవిడ చాలా టెరిబ్లీ సిక్, సో సిక్ దట్ షీ వుడ్ పాస్ అవే, షీ వుడ్ డై. ఒక రాత్రి పని అయిపోయిందని అనుకున్నారు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ రోజు రాత్రి వాళ్ళ టీచర్ వచ్చాట, టీచర్ కనపడ్డాడు అక్కడికి. వచ్చి నువ్వు జీవించి కష్టపడి, కష్టపడం జీవించడం అంటే విత్ ఆల్ దిస్ డిఫికల్టీస్ ఆఫ్ హెల్త్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హెల్త్, జీవించి రాసి ఇతరులకు పనికొస్తావా లేకపోతే శరీరం వదిలేస్తావా? శరీరం వదిలేసినాడు నేనేమన్నా ఇంకెవరో వచ్చి రాస్తారు. నువ్వు పని చేస్తావా లేకపోతే వచ్చేస్తావా? రెస్ట్ తీసుకున్నా నేనేం అంటలేదన్నాడు. నేను పని చేస్తానండి, ఎంత కష్టమైనా సరే పని చేస్తాను. పని చేసింది అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ షీ హ్యాడ్ ఫర్ టువర్డ్స్ హ్యుమానిటీ. మానవాళి ప్రగతి కోసం తను ఎంత కష్టపడినా పర్వాలేదు అనుకుంది, ఎంతమంది అన్నమాటలన్నా పర్వాలేదు అనుకుంది. వెన్ ఆఫర్ వాజ్ మేడ్ దట్ యు కెన్ పాస్ అవే ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ విల్ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది చేస్తావా అది చేస్తావా అంటే ఆవిడేం చూస్ చేసింది? కష్టపడడానికి చూస్ చేసింది. ఎప్పుడూ కూడా క్రాస్ రోడ్స్లోకి వచ్చినప్పుడు జీవితం, మనుషుడి జీవితంలో ఒక ఈజీ పాత్, ఒక డిఫికల్ట్ పాత్ వస్తాయిట. క్రాస్ రోడ్స్కి వచ్చినప్పుడు ఇటు వెళదాం అటు వెళదాం అని ఆలోచిస్తుంటాడు. ఈజీ పాత్ ఏమో తొందరగా మనకు సక్సెస్ చెట్టుగా కనిపిస్తుంది, దీంట్లోకి వెళదామా అనిపిస్తూ ఉంటుంది. బట్ వీ షుడ్ చూస్ ద పాత్ విచ్ ఇస్ టఫ్ బికాస్ దట్ వుడ్ సీజన్ యూ, అది నీ జీవితాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. సో కష్టాలు కొని తెచ్చుకోవడంలో నాకు మతం కాదు, దేంట్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అధిగమించి సాధించడం గొప్ప. ఏవీ లేని మాట మీద, పల్లేరు మీద బండి నడకంటారు, అలాంటి దాని మీద వెళ్ళి ఏమిటి చేసేది? కాబట్టి ఆయన బెసెంట్ కూడా ఒక పుస్తకంలో రాస్తూ, ఒక పర్వతం ఉందంటే మీరు ఇలా 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 ఎక్కచ్చు, మనం తిరుపతి కొండ ఎక్కుతాం కదా ఇలాగే ఎక్కుతుంది బస్సు, కొంతమంది ఇలా ఎక్కుతారు, పీపుల్ హు గో బై ది ఫుట్. ఫస్ట్ హిల్ ఉందే చుక్కలు కనిపిస్తాయి, చుక్కల పర్వతం ఉంటుంది దాన్ని, ఇట్స్ టఫ్. బట్ ఇలా ఎక్కిన వాడే తొందరగా ఎక్కగలడు, సరి అయిన పద్ధతిలో చేరుకోగలడు. ఇలా వెళ్ళిన వాడు చేరతాడు ఎప్పటికో చేరతాడు, ఎందుకంటే దిస్ సర్క్యూటస్ రూట్. కొన్ని కొన్నిసార్లు బస్సు ఆగిపోవచ్చు కూడా, వీ డోంట్ నో. బట్ ఇలా వెళ్ళి వాడు డెఫినెట్గా వెళ్తాడు పైకి. బట్ యూ హ్యావ్ టు క్యారీ లెస్ లగేజ్ ఇఫ్ యూఆర్ క్యారీయింగ్ దిస్ వే, ఇఫ్ యూఆర్ గోయింగ్. ఇలా కఠినమైన పాత్రని కనుక మనం ఎన్నుకొని మనం నడుస్తూ ఉంటే వీ క్యాన్ క్యారీ లాట్ ఆఫ్ లగేజ్ కదా, నిజమా కాదా? లగేజ్ ఫుల్గా పెట్టుకుని లేకలేం. కాబట్టి వీ షుడ్ నో వాట్ వీ షుడ్ క్యారీ. వాట్ ఈస్ ద లగేజ్ యూఆర్ క్యారీయింగ్? ది ఇమేజ్ అబౌట్ సెల్ఫ్, ది ఇమేజ్ ఐ క్యారీ అబౌట్ మై ఓన్ సెల్ఫ్, దట్ ఈస్ ద లగేజ్. అవన్నీ కనుక పోగొట్టేసి ఇఫ్ యూ బికమ్ లైట్ ఐ కెన్ వాక్ ఎనీవేర్, ఐ కెన్ ఫ్లై ఎనీవేర్. అలా లైట్ అయినప్పుడు ఈ ఫిజికల్ బాడీతో పనిచేయడమే కాకుండా మీకు అదర్ సునిశ్చితమైన బాడీస్తో పనిచేయడం అలవాటు అవుతుంది. మనం ఖమ్మంలో చదువుకున్నాం, లేకపోతే ఇక్కడ కూడా చదువుకున్నాం, మ్యాన్ హ్యాస్ గాట్ అదర్ బాడీస్. సో వర్కింగ్ విత్ ది ఫైనర్ బాడీస్ విల్ బి పాసిబుల్ ఇఫ్ యూఆర్ నాట్ క్యారీయింగ్ టూ మచ్ ఆఫ్ లగేజ్, టూ మచ్ ఆఫ్ థాట్ అబౌట్ మై ఓన్ సెల్ఫ్. ఎప్పుడైతే నేను నాది పోగొట్టుకుంటూ ఉంటాను, విడగొట్టుకుంటూ ఉంటాను, ఇతరుల కోసం పనిచేస్తాను, ఇతరులు బాగుగురు పనిచేస్తాను ముందరికెళ్తూ ఉంటాడు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, 2,000 మందికో 20,000 మందికో చెప్పమన్నా చెప్తాడు, ఇద్దరికే చెప్పమన్నా చెబుతాడు. చెప్పడంలో ఏమీ తేడా ఉండదు. ఏమిటి కారణం? అవతల వాడికి పనికి రావాలి, నేను ఆ నాలెడ్జ్ నా దగ్గర పెట్టుకుంటే ఏం లాభం? సో హీఈస్ రెడీ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ దేర్ ఈస్ 1 పర్సన్ ఆర్ 200 పీపుల్. ఆబ్జెక్ట్ ఈస్ టు ప్రజెంట్ వితౌట్ ఎనీ పెద్ద ఫీలింగ్, ఓ నేను చెప్పగలుగుతున్నాను లేకుండా చాలా హంబుల్గా ప్రజెంట్ చేయగలను. దట్ ఈస్ వాట్ హెచ్పీబీ హెస్ డన్. బ్లావెత్స్కీ చేసింది ఏమిటంటే ఆవిడకు వచ్చిన ఇన్ఫర్మేషను, ఆవిడకి వచ్చిన ప్రేరణని వాడుకొని మానవాళికి సేవ చేయాలి అని ఉంది. ఎలాంటి ఫ్యాక్ట్స్ మనం మొదలు పెడితే సమన్వయపరచగలము, యూనిటీ చూడగలము, అవన్నీ మన ముందు ఉంచింది. కాబట్టి ఇంత రాసింది ఆవిడ ప్రిఫేస్లో. ప్రిఫేస్ కనుక మనం చదవకుండా పుస్తకంలోకి పెడితే వుడ్ మిస్ దోస్ 4-5 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ నేచర్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బై ఛాన్స్, మ్యాన్ హెస్ గాట్ ఎ డెఫినెట్ రోల్ టు ప్లే ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ ద లెజెండ్స్ హవ్ కమ్ ఫ్రమ్ ద సేమ్ బేస్. ఇవన్నీ దే ఆర్ ఆల్ బేసిక్ ఫ్యాక్ట్స్ విచ్ వుడ్ హ్యావ్ లాస్ట్ ఇఫ్ యూ హెడ్ నాట్ గాన్ త్రూ ది ప్రిఫేస్. అలాగే దెర్ ఇస్ అన్ అకల్ట్ సైడ్ టు నేచర్ అని, మన కనపడే నేచర్ ఫిజికల్గా ఏది కనిపిస్తుందో అకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్ కూడా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి థర్డ్ ఆబ్జెక్ట్ ఏం చెబుతోంది? టు ఎక్స్ప్లెయిన్ ది అన్ఎక్స్ప్లెయిన్ లాస్ ఆఫ్ నేచర్ and the power is latent in man. Man is part of nature. Similarly, you can also get into the powers of nature. What exactly wind means? What exactly rain means? So all these things will be known to us. And for a person who has taken control of his lower quaternary, physical body, etheric double, astral body and lower mental ni ganakavadu tana grip lok techukunte, he will have enough privilege to approach nature. And such a person would be able to say, you may rain now, but you stop for some time, let my people go on. Ala cheppagalige sthitiki vastaru vaadu. Ala vachina vaadu chaala mandi unnaru, Ramana Maharshi, a lot of people. It is only a constant effort which is required to remove self from us and work for the welfare of humanity, welfare for others. ఇతరుల బాగే నా బాగు అనుకోవడం. అలా పనిచేసిన వాళ్ళు, దే హవ్ నాట్ సింప్లీ బీన్, నేచర్ హ్యాస్ నాట్ బీన్ నాట్ రికగ్నైజింగ్ అని అనడానికి వీల్లేదు. నేచర్ హ్యాస్ రికగ్నైజ్ దెమ్, నేచర్ హ్యాస్ గివెన్ దెమ్ ఆల్ ది ఫిలిప్ విచ్ నీడ్స్ టు గివ్. అది మనం అర్థం చేసుకుంటే ఆ పర్పస్ అర్థమవుతుంది, ఈ స్కీమ్ వెనక ఉండే పర్పస్. దిస్ ఈస్ ది ప్రిఫేస్ విచ్ వీఆర్ వాంటెడ్ టు కవర్. అండ్ దెన్ ది ఇంట్రడక్టరీ రన్స్ టు మెనీ పేజెస్. ఇంట్రడక్షన్లో టు ద బుక్లో ఏమని చెబుతుందంటే, ఆవిడ షీ హెస్ గాట్ ఎ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఏ కొటేషన్ టు బిగిన్ ఎనీ చాప్టర్. షేక్స్పియర్ కింగ్ హెన్రీ V నుంచి ఒక కొటేషన్ రాస్తుంది, జెంట్లీ టు హియర్, కైండ్లీ టు జడ్జ్ అని. జెంట్లీ టు హియర్, కైండ్లీ టు జడ్జ్, దట్స్ ఎ కొటేషన్ ఆఫ్ విలియం షేక్స్పియర్ విచ్ వాజ్ దేర్ ఇన్ ది ప్లే కింగ్ హెన్రీ V. ఈ హిస్టారికల్ ఇంట్రడక్షన్లోనే ఈ కొటేషన్స్ గురించి చెబుతుంటే ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఆవిడ ఒకసారి ఒక కొటేషన్ చెప్పి ఆథర్ ఈ సోన్ 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 రాసేసింది. ఎడిటర్కి హీఈస్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ ఆథర్, బట్ హీ వెరీ షూర్ దట్ దిస్ ఈజ్ నాట్ రిటన్ బై హిమ్. సో ఈ గోస్ అండ్ సేస్, ఈ పుస్తక ఈ పర్టికులర్ పోయం మీరు ఏదో కోట్ చేశారో ఈయన రాసినట్టుగా ఎక్కడ దాఖలా లేవన్నట్టు. నాకు తెలియదు, నాకు అనపడింది, నేను రాశాను, నువ్వు చూసుకో ఎక్కడ చూసుకుంటావు. వెతికాడు 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 వెతికిన తర్వాత ఒక కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి అట్టతను. వెళ్ళి ఆ లైబ్రరీలో లైబ్రరీని అడిగాట, దిస్ ఈస్ సెట్ టు బి ది కొటేషన్ ఆఫ్ ది ఆథర్, ఐఎమ్ నాట్ బ్రింగింగ్ ద నేమ్ ఆఫ్ ది ఆథర్, ఇట్ ఇస్ దేర్ ఇన్ ది బుక్. ఆయన రాశాడు ఆ పుస్తకం అంటే ఆ లైబ్రరీని ఇలా చూసి, ఒక కాలేజ్ మ్యాగజైన్లో ఉందండి ఈ పోయం అన్నట్టు. ఆ కాలేజ్ మ్యాగజైన్లో తీస్తే ఈ పోయంలో అది ఉంది. సో ఆవిడకి ఈ కొటేషన్స్ అవి ఎలా కనపడేవంటే, మనలాగా పుస్తకం వెతికి పట్టుకోకల్లా, ఆవిడ ముందర అలా కనపడేది అంతే. నాకు తెలిసి అది ఉందని నువ్వు వెతుక్కోవాలి అందుకని. సో దట్స్ హౌ in every opening of a particular chapter she puts a quotation. Here she writes, gently to hear and kindly to judge is a quote from play King Henry V. And man tarasu itharunu vintu untam, itharu maatlade maatlu vintu untam. It could be a lecture, it could be somebody talking at home. Enduku man pattukotlae vaallu cheppe central idea ni enduku pattukotledu ante, manaki sariyaina mood lekapovadam aa time lo. గ్రాస్ప్ చేయాలి, వాడు చెప్పే విషయాన్ని మనం బాగా పట్టించుకోవాలని ఒక ఎరుక లేకపోవడం, లేకపోతే ఆ చెప్పే అతని మీద ఆల్రెడీ నేను కొంత ఒపీనియన్ ఏర్పరచుకున్నాను, ఇతను ఏం చెప్పగలడు, నాకు తెలియదే చెప్పగలడా ఏమన్నాను అని ప్రిజుడిస్తో నేను ముందరికెళ్తున్నా. లేకపోతే ఆ చెప్పే విషయం మీద నాకు ఏదో కొంత అభిప్రాయం ఆల్రెడీ ఏర్పరచుకున్నా, ప్రీకన్సీవ్డ్ నోషన్ అబౌట్ ది పాయింట్ అన్ విచ్ ది టాపిక్ అన్ విచ్ హీస్ గోయింగ్ టు టాక్. నాకు తెలుసు కదా ఈ సబ్జెక్ట్ ఏం చెప్తాడు అతను, కాబట్టి నేను విన్నాం అప్పుడు, ఎందుకంటే నాకు తెలుసు కదా ఆ మనిషి మీద నాకు సదభిప్రాయం లేదు, విషయం నాకు తెలుసునని తెలుసు. కాబట్టి నేను సరి అయిన అవగాహనతో సరి అయిన పరిస్థితిలో నేను అతనికి నా ఇయర్ని ఇవ్వలేను, కాబట్టి నేను అర్థం చేసుకోవట్లేదు, వినటలే. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, అవతల వాడు సెంటెన్స్ కంప్లీట్ చేయకముందే మనం దేంతో మాట్లాడి ఆ సెంటెన్స్ని పడగొట్టేయాలని చూస్తుంటాం. షటిల్ కాక్లో స్మాష్ కొట్టినట్టు అవతల వాడు మాట చెబుతూ ఉంటే అవతల మాట విని రెస్పాండ్ అవ్వాలా చెప్పాలా, రెస్పాండ్ అవుతే ఎలా చెప్పాలి అని ఆలోచించకుండా అతను చెప్పకముందే అని కొట్టేయడం. సో దిస్ ఈజ్ వాట్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ లిజనింగ్ అని. వినడం ఎందుకు కుదరట్లేదంటే సరి అయిన మనస్థితిలో లేకపోవడం, చెప్పే విషయం మీద నాకు గురి లేకపోవడం, చెప్పే మనిషి మీద నాకు గురి లేకపోవడం, అతను ఏం చెప్పగలడు అని ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉండడం, అలాగే ఈ ప్రిజుడిస్ ఫ్రీక్వెన్సీ నోషనే కాకుండా అతను చెప్పే ముందరే నేను చెప్తుంటేనే నేనేం చెప్పాలని ఆలోచించడం. ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి జెంటిల్గా ఉండలేకపోతున్నాము. వీఆర్ నాట్ ఏబుల్ టు బి జెంటిల్ టు హియర్. చాలా సౌమ్యంతో వినవలే. ఎంతో ప్రేమ ఉంటే కానీ అవతల మీద అవతల చెప్పే మాట మనకి అర్థం కాదు. ఆ ప్రేమే లేనప్పుడు, నా గురించి నేనే ఆలోచిస్తున్నప్పుడు, అవతల మనిషి ఎందుకు చెప్పాలి అని నాకు అనిపిస్తున్నప్పుడు వినండి నేను. కాబట్టి జెంటిల్ బిహేవియర్ ఎప్పుడు వస్తుంది? ఐ హ్యావ్ లవ్ కంప్లీట్లీ ఇన్ మై హార్ట్. కాబట్టి మనం వీ షుడ్ పే కంప్లీట్ అటెన్షన్ టు ద పర్సన్ ఇఫ్ యూ వాంట్ టు రెస్పెక్ట్ దట్ పర్సన్. పరిపూర్ణమైన శ్రద్ధతో, ఏకాగ్ర బుద్ధితో అవతల వారు చెప్పేది మనం వినవలే. తర్వాత బేరీ చేసుకో, నాకు వచ్చింది ఇంత, నాకు తెలిసింది ఇది, నేను ఆల్రెడీ ఏర్పరచుకున్న విషయంతో ఇది నేను ఏకీభవించలేకపోతున్నాను కాబట్టి డ్రాప్ చేస్తున్నాను, ఇవన్నీ చేయొచ్చు తర్వాత. బట్ చెబుతున్నప్పుడు ఇవన్నీ తీసేయి. చెబుతున్నప్పుడు ఊరికే విను, గ్రహించు. గ్రహించిన తర్వాత కావాలంటే నువ్వు బేరీ చేసుకుంటే వేసుకో. బట్ వింటుంటేనే బేరీజ్ వేయకు, అప్పుడు నువ్వు వినలేవు. కాబట్టి వినడం జాగ్రత్తగా జరిగిన తర్వాత, కంప్లీట్ అటెన్షన్తో జరిగిన తర్వాత, జాగ్రత్తతో జరిగిన తర్వాత, ప్రేమతో విన్న తర్వాత, వీఆర్ ఎక్స్పెక్టెడ్ జడ్జ్ అదర్స్. వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు జడ్జ్ అదర్స్ ఓన్లీ ఆఫ్టర్ దట్. మనం జడ్జ్మెంట్ ఎది చేస్తున్నాం? ముందరే చేసేస్తున్నాం. వీఆర్ జడ్జింగ్ అదర్స్ ఈవెన్ బిఫోర్ హీ స్పీక్స్, బేస్డ్ ఆన్ పర్హాప్స్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ లాస్ట్ టైం కలిసినప్పుడు అతను ఎలా మాట్లాడాడు నాకు గుర్తుండడం వల్ల, ఎప్పుడు ఇతను ఇంతే నేను మనసులో నేను ఏర్పరచుకున్నందువల్ల ఐ ఫీల్ ఐ నీడ్ నాట్ పే అటెన్షన్ టు హిమ్. బట్ అవన్నీ పక్కకు తోసేసి కంప్లీట్గా కేర్ఫుల్గా జాగ్రత్తగా విత్ లాట్ ఆఫ్ లవ్ కనుక వినగలిగితే, అప్పుడు విల్ రీచ్ అ స్టేట్ ఆఫ్ నాన్ జడ్జ్మెంటల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ నాన్ జడ్జ్మెంటల్ లైఫ్. ఎంతసేపు ఇతరుల్ని జడ్జ్ చేస్తూ జీవిస్తే, వెన్ ఈజ్ ద టైమ్ టు జడ్జ్ అవర్ సెల్ఫ్స్? వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ జడ్జ్ అవర్ సెల్ఫ్స్. ఎంతసేపు ఇతరులు జడ్జ్ చేయడం, ఇది చేశాడు అది చేశాడు, ఇప్పుడు చొక్కా వేసుకొచ్చాడు, పుట్టి చొక్కా వేసుకొచ్చాడు, ఇంతేనా మన పని? వేరేమో లేదా? ఎందుకు జడ్జ్ చేస్తున్నావు ఇతన్ని? నాన్ జడ్జ్మెంటల్ లివింగ్ ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే, బేసిక్లీ దట్ విల్ బి లవ్. దెన్ యూ విల్ నాట్ జడ్జ్ అదర్స్, దెన్ యూ విల్ నాట్ పాస్ కామెంట్స్ ఆన్ అదర్స్. కాబట్టి నాన్ జడ్జ్మెంటల్ లివింగ్కి ఈ లిజనింగ్ లవ్ అంతా తీసుకెళ్తుంది మనం. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈజ్ నాన్ జడ్జ్మెంటల్ లివింగ్ త్రూ కాన్స్టెంట్ అవేర్నెస్ అని. మనం మనని సునిశ్చితంగా పరీక్షించుకోవడం వల్లే వీలవుతుంది అని. వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ ఎనర్జీ అండ్ టైమ్ టు జడ్జ్ అవర్ సెల్ఫ్స్. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ అ డే వీ షుడ్ బి ఏబుల్ టు స్పెండ్ ఆన్ అస్ అస్ టు హౌ ద డే హెస్ గాన్. వాట్ ఆర్ ఆల్ ది వర్డ్స్ పర్ హ్యాప్స్ విచ్ ఐ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ హ్యావ్ స్పోకెన్, ఆర్ ది థాట్స్ విచ్ ఐ షుడ్ంట్ హ్యావ్ గాట్ ఐ హ్యావ్ గాట్, ఆర్ ది మెథడ్ ఆఫ్ లివింగ్ ఐ షుడ్ంట్ హ్యావ్ లివ్డ్ ఐ హ్యావ్ లివ్డ్. ఇది ఆబ్జెక్టివ్గా ఇతరులు నన్ను చూస్తే ఎలా గుర్తుపడతారో అలా నేను గుర్తుపట్టగలిగాను నేను కూర్చున్నప్పుడు. ఈ సిద్ధాంతము, ఈ మెథడు ప్లాటో స్కూల్, పైథాగరన్ స్కూల్లో జరుగుతుంది. అధ్యయనము, ధ్యానము, తర్వాత ఆత్మావలోకనం, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఈ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా ఆనెస్ట్గా, చాలా ఆబ్జెక్టివ్గా చేయాలి. ఈ మాత్రం తప్పు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనుకొని చూడడం కాదు, నాకు నేను కన్సెషన్ ఇచ్చుకోవడం కాదు, ఇవాళ నాలుగింటికి లేవకపోతే ఏమి, ఏమైపోయింది, ఇవాళ పడుకుంటా ఇంకో 2 గంటలు కాదు. ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గెటప్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock, యూ గెటప్ అట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ డూ ప్రాపర్ థింగ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ గాట్ అప్, యూ షుడ్ బి ఏబుల్ టు సీ ద రీజన్ వై యూ హెవ్ నాట్ గాట్ అప్. వాజ్ ఇట్ లేజినెస్? వాజ్ ఇట్ యువర్ సిక్లీ ఫీలింగ్ యూ హ్యాడ్ దట్స్ వై యూ కుడ్ గెటప్? ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు ఐన్ ఇట్ అవుట్. ఎందువల్ల నేను నా అనుకున్న పంథాలో నేను జీవించలేకపోయాను? కాబట్టి ఈ ఆత్మావలోకనం చాలా ఇంపార్టెంట్. ఇట్ టేక్స్ యూ టు ది ప్రోగ్రెసివ్ పాత్. ముందరికి వెళ్ళాలి మనం, సాధించాలి అంటే, సాధన జరగాలి అంటే, సాధించడం అనేది మెటీరియలిస్ట్గా సాధన గురించి చెప్పట్లేదు. ఈ సాధన అనేది ఎవరికి వాడు చేసుకోవాల్సిన సాధన, అధ్యయనము, ధ్యానము, ఈ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ వల్ల జరుగుతుంది. ఇదే పద్ధతి అందరూ ఆలోచించారు, అందరి ముందు ఇదే చేశారు అందరి. అయితే మనకి టైం లేదు దానికి. ఎందుకు లేదంటే మనకి గురి లేదు. ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేస్తానో దెన్ ఐ నో ద డిఫెక్ట్స్ ఇన్ మీ. కాబట్టి డిఫెక్టివ్గా ఉన్న నన్ను నేను చూసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇతరులకి నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను చాలా మంచివాడిని, నా ఇమేజ్ దెబ్బతింటుందేమో. కాబట్టి ఇతరుల కోసం కాదు, నేను పరిపూర్ణత వైపు అడుగులు వేయాలంటే ఈ 3 జరగాలి, అవిరామంగా జరగాలి. ఇది జరిగేది కేవలం ఈ బాడీకే దీని బెనిఫిట్ కాదు. ఎప్పట్రాయని ఏదైతే మాట్లాడుకున్నామో ఆత్మబుద్ధి మనస్సు దానికి చేరుతుంది. దీని ఎసెన్స్, ఈ మెథడ్ ఆఫ్ లివింగ్ యొక్క ఎసెన్స్, ఇట్ గోస్ అండ్ అటాచెస్ ఇట్సెల్ఫ్ టు ది హయ్యర్ ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్. ది లోయర్ ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్ We are trying to take control and live the higher kind of life. కాబట్టి ఇలా జీవిస్తున్నవాడు మామూలు ప్రపంచంలో ఇవ్వడగలడా ఇవ్వడలేడా అనే డౌట్ చాలామందికి ఉంది. ఇవ్వడగలడు, ఎందుకంటే ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. కన్నడ సంగీతం నేర్చుకున్నవాడు ఏ సంగీతం అన్నా పాడగలడు. ఆత్మబుద్ధి మనస్సుతో జీవించగలిగిన వాడు ఎక్కడైనా జీవించగలడు. కాబట్టి హయ్యర్ ఎలిమెంట్లో కనుక అలవాటు అయిపోతే కింద ఎలిమెంట్లో ఎలాగైనా ఉండగలం. ఏది అక్కర్లేదో వదిలేస్తూ వెళ్ళగలం, ఏది కావాలో దాన్ని చేరుస్తూ వెళ్ళగలం. కాబట్టి వీ షుడ్ నో హౌ టు లివ్, హౌ టు క్యారీ ఆన్ విత్ లైఫ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అనేది చాలా చోట్ల ఆవిడ రాస్తుంది హెచ్పివి. ఎందుకంటే ఆవిడ కూడా షీఈస్ స్టార్టెడ్ ఎన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇంటర్నల్. ఇన్ఫ్యాక్ట్ థియోసాఫికల్ సొసైటీ ఆల్సో వాజ్ ఎ సీక్రెట్ ఆర్గనైజేషన్ టు బిగిన్ విత్. సో అలా జరిగింది. కాబట్టి ఆవిడ ఈ మెథడే కరెక్ట్ మెథడ్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెబుతుంది. ఇఫ్ యూఆర్ చూజింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ నాన్ జడ్జ్మెంటల్ లివింగ్, విల్ బి ఏబుల్ టు సీ ఆర్డర్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అరౌండ్ అస్. తప్పులు కనపడవు, అప్పుడు బ్యూటీయే కనిపిస్తుంది. ఎందుకంటే మై మైండ్ ఈస్ ట్రైన్డ్, మై ఐస్ ఆర్ ట్రైన్డ్, మై ఇయర్స్ ఆర్ ట్రైన్డ్ టు లిజన్ టు గుడ్ వర్డ్స్, టు సీ గుడ్ థింగ్స్, టు అండర్స్టాండ్ ఆర్డర్. కాబట్టి ఏమవుతుంది, నాన్ జడ్జ్మెంటల్ లివింగ్ బాగా అర్థమైన వాడికి, అలవాటైన వాడికి, విల్ బి ఏబుల్ టు సీ ఆర్డర్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అరౌండ్ అస్. సో అది ఎంత ఉపయోగకరమో మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు జడ్జ్, వీ హ్యావ్ టు డూ దట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ కన్సర్న్ అండ్ జెంటిల్నెస్. నా అధీనంలో కుర్రాడు పెరుగుతున్నాడు, వాడికి ఏది ఏదో తెలియకపోవచ్చు. అతనికి చెప్పాలంటే కూడా అతన్ని నాన్ జడ్జ్మెంటల్గా వదిలేయమని చెప్పట్లే. బట్ యూ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ జెంటిల్నెస్, లాట్ ఆఫ్ కేర్ అండ్ దట్ టు ట్రస్టీ. ఎలా ట్రస్ట్తో బిహేవ్ చేస్తాడో అలా చేయమని. ట్రస్టీ, వన్స్ హీ క్రియేట్స్ ఎ ట్రస్ట్, ట్రస్టీకి నా డబ్బులు కావాలి ఎనీమోర్ ట్రస్ట్. సో ఎలా ఉంటాడు, అలా ఉండమని. ఓహో మమేకం అయిపోయి వాడు నా వాడు నా మాట వంట లేదు అని ఆ గొడవ పడకుండా చెప్పడం చాలా, ఒకటి రెండు మూడు సార్లు చెప్పగలగడం. సో ఇది దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఆర్ దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ రివైజింగ్ యువర్ లెసన్ ఆన్ టైమ్. ఇవి చెప్పగలగడం చేయగలగాలి. అండ్ మేబీ వీ షుడ్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మనలో ఒక వాడికి రోల్ మోడల్ కనిపిస్తే ఈజీగా చేస్తాడు, మనమే లేకపోతే వాడు చేయలేదు. కాబట్టి దిస్ వీ హ్యావ్ టు డూ. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు జడ్జ్ అదర్స్, వీ హ్యావ్ టు డూ విత్ లాట్ ఆఫ్ లవ్, జెంటిల్నెస్ అండ్ కైండ్నెస్. దెన్ ఇట్స్ పాసిబుల్ దట్ వీ బిల్డ్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బేస్డ్ ఆన్ లవ్ అండ్ ట్రస్ట్. కాబట్టి ఇంత జెంట్లీ టు హియర్ అండ్ కైండ్లీ టు జడ్జ్లో ఉంది. ఊరికే వదిలేస్తే వదిలేయచ్చు, చాలా సునిశ్చితంగా ప్రేమతో వినడం ఎట్లాగా, ప్రేమతో జీవించడం ఎట్లా. ఎంతసేపు ఇతరుల్ని విమర్శిస్తూ జీవిస్తే జీవించడం కాదు. ఇంకో ఓల్డ్ ప్రవర్బ్ ఒకటి వాడింది ఇంట్రడక్షన్ ఆవిడ, ఎర్రర్ రన్స్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్. ఎర్రర్ రన్స్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ వైల్ ట్రూత్ హ్యాస్ టు లెబోరియస్లీ క్లైమ్ ఇట్స్ వే అప్ హిల్. సత్యం ఎప్పుడు ఎస్టాబ్లిష్ కావాలంటే ఒక ఎక్కుతున్న పర్వతం లాగా, లేకపోతే వే అప్ ద హిల్ ఎలా వెళ్ళడం ఎంత కష్టం ఇందాక అనుకున్నాము, అలాగా ట్రూత్ కష్టపడుతూ ఎక్కుతుంది. అసత్యం వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కిందకి, డౌన్ ద స్లోప్. కాబట్టి ఎర్రర్ రన్స్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే స్లోప్, వైల్ ట్రూత్ హ్యాస్ టు లెబోరియస్లీ క్లైంబ్ ఇట్స్ వే అప్ హిల్ అంటే. మన దైనందిన జీవితంలో కూడా ఇది చాలా చూసింటాం మనం, ఇలాంటి మాటలు ఇలాంటి సందర్భాలు అంటున్నాడు. ఏదైతే నిజం కాదో దానికి ప్రాచుర్యం ఎక్కువ వస్తుంది, తొందరగా వస్తుంది. వాట్ ఈస్ ట్రూ టేక్స్ లాంగర్ టైమ్ టు ఎస్టాబ్లిష్. చాలాసార్లు పర్సనల్గా నేను చూసింది ఏమిటంటే, నాకన్నా ముందర వెళ్ళి ఎవరన్నా ఒక అధికారికో లేకపోతే ఇంట్లోనో అబద్ధం చెప్పిన వాడిని ముందర నమ్ముతారు. ఇవి అలా జరగలేదు, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అంటే యూ హ్యావ్ లాస్ట్ ది గ్రౌండ్ ఆల్రెడీ, బికాస్ దట్ మ్యాన్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్, బికాస్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అన్ ట్రూత్. సో ఎర్రర్ రన్స్ డౌన్ ది ఇన్క్లైన్ ప్లేన్ వైల్ ట్రూత్ హ్యాస్ టు లెబోరియస్లీ క్లైమ్ ఇట్స్ వే అప్ ద హిల్ అని రాసింది. దెర్ ఇస్ అనదర్ రీజన్ వై ఫాల్సిటీ ఈజ్ యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ అట్రాక్టివ్. అసత్యం ఎప్పుడు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నిజమేమో కరుడుగా ఉంటుందిగా, నిజం కష్టం యాక్సెప్ట్ చేయడం. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యాక్సెప్ట్ ఫేక్ స్టేట్మెంట్స్ అస్ కరెక్ట్. ట్రూత్ ఈజ్ నాట్ ప్యాలెటబుల్, రుచించదు సత్యం అనేది. సత్యం అనేది కడువ అంటాడు హిందీలో కూడా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ట్రూత్. ట్రూత్ ఈజ్ బిట్టర్. ట్రూత్ టేక్స్ టైమ్ టు ఎస్టాబ్లిష్, ఇట్ హ్యాస్ టు వేజ్ ఎ బ్యాటిల్ అగెన్స్ట్ ఫాల్స్. ఫాల్స్ అంతా కొట్టి పడేస్తూ వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయాలి ట్రూత్. కాబట్టి ఇట్
takes time.
Once accepted, it is always there. Accept ayyedaka problem. Accept ayy establish ayipothe, there is no question of somebody saying that is not true. This proverb she is using in the context of trying to explain what happened and what is the damage that occurred to the Theosophical Society. A.P. Sinnett, you must have heard his name. A.P. Sinnett also received a lot of letters from the masters because he was doubting about everything. And he was asking, what is this, what is that, ante what kanditiki, what samadhana chepparu. Letters to the masters. When he got an address to A.P. Sinnett and Hume. So that A.P. Sinnett wrote a book called Esoteric Buddhism. Esoteric Buddhism in a pustakam rasadani. Adi, it came into market much before The Secret Doctrine. That has done a lot of damage to nowadays. Enduku, divyajnanam anedi kevalam buddhism meeda adharapadina vishayam kaadu. Atanu spelling vaadadam kuda buddhism ante bauddhamatamu ane arthamto vaadadu. Kabatti he has done enough damage. Dan tarvata meem enni articles rasina, Theosophist lo rasina, deentlo rasina, adantlo rasina, Subbarao rasadu, inkodu rasadu, rasina kuda danni correct cheyalekapoyaru. ఎందుకంటే డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్. ఈ కంటెక్స్ట్ చెప్పడం కోసం ఆ పైన ప్రవర్బ్ చెప్పిందండి. ఎర్రర్ రన్స్ డౌన్ ది ఇన్క్లైన్డ్ ప్లేన్ వైల్ ట్రూత్ హ్యాస్ లెబోరియస్లీ క్లైంబ్ ఇట్స్ వే అప్ హిల్ అని చెప్పడానికి ఏపీ సినెట్ రాసిన పుస్తకం ఒక కారణం. హెచ్పీబి ఇంకో మాట ఏమంటుందంటే, వీ ఫార్మ్ ఎ ఫర్మ్ ఒపీనియన్ బిఫోర్ ఎ థరో ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్ హ్యాస్ బిన్ మేడ్. ఒక విషయాన్ని సమగ్ర పరిశీలన చేసిన తర్వాతే దాని మీద నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఏమిటి సత్యమో అసత్యమో అని. అలా సమగ్ర పరిశీలన పరీక్ష చేయకుండానే వీ కమ్ టు కంక్లూజన్స్ అండ్ దట్స్ ది ప్రాబ్లమ్. సో వీ షుడ్ నాట్ ఫార్మ్ ఫర్మ్ ఒపీనియన్స్ వితౌట్ డూయింగ్ ఆల్ ది రీసెర్చ్ విచ్ ఇస్ రిక్వైర్డ్. దట్స్ వాట్ షీ సేయింగ్. సో ది మిస్టేక్స్ ఆఫ్ ద బుక్ ఎసోటిక్ బుద్ధిజం ఏమిటి, దెర్ ఆర్ టూ ఇన్ నంబర్ అని చెబుతున్నాడు. ఇంట్రొడక్షన్లో ఇంత చెప్పింది. లిమిటింగ్ థియాసఫీ టు బుద్ధిజం ఈజ్ వన్. ఇట్ ఈస్ నాట్ థియాసఫీ ఈజ్ ఆల్ ఇన్క్లూజివ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ రిలీజన్. And giving a false impression that the tenets of philosophy as prescribed or preached by Gautama, the Buddha, are the same as what is outlined in the book, Esoteric Buddhism. This is another thing. Buddhudu cheppina vishayamule naa esoteric buddhism lo nenu pondupochanu ani cheppadam chaala avivekam untunnadu. Endukante that's not true. Ee esoteric buddhism anedi kuda andariki cheppapadaledu. Chosen few ke cheppadu ayana kuda. Kabatti how can this man say, I have written about esoteric Buddhism? Gautamudu cheppindi ide. Ade dogmatic presentation ante. So second mistake is giving a false impression that the tenets of philosophy as preached by Gautama, the Buddha, are the same as what is outlined in the book Esoteric Buddhism. So, nenu athanu cheppinave rasa ani tappu cheppadu. Adi kaadu. Kabatti ee pustakam valla, ee esoteric Buddhism vachinandu valla, చాలామంది థియోసాఫికల్ సొసైటీ మీద థియాసఫీ మీద దళభిప్రాయం ఏర్పరచుకొని దూరం జరిగి వెళ్ళిపోయారు. సో ఇట్ హెస్ డన్ లాట్ ఆఫ్ డ్యామేజ్. థియాసఫీ ఈజ్ ఆల్ ఇంక్లూజివ్ అండ్ ఈజ్ ఓల్డర్ దాన్ బుద్ధిజం. బుద్ధిజం మచ్ లేటర్. థియాసఫీ అనేది థర్డ్ సెంచురీలోనే ఉందని, ఆ ఫోర్త్ సెంచురీలోనే ఉందని. కాబట్టి వెర్ ఈస్ ద క్వశ్చన్? హౌ కెన్ యూ సే ఎసోటరిక్ బుద్ధిజం ఈజ్ ద అల్టిమేట్ థింగ్? సో వెన్ ది టైటిల్ ఎసోటరిక్ బుద్ధిజం as a claim, it presents theosophy anagane theosophy meeda duravipraayam prajalaki erpadindi ani chepu. Kabatti danni review cheyalante, danni maarchalante chaala kashtapadalsi vachindi. Chebutu oka pali scholar ante buddha language anta kuda pali lo undi antaru kada, aa pali scholar em annatante dantlo buddhism ledu esoterism ledu ani, secrecy ledu buddhism ledu, emto pustakam annatayani oka scholar. Kabatti nothing, so there's something which he wrote on his own and called it esoteric Buddhism. Rendu levu dantlo. Esotericism ante gumbhanaga unchina vishayamu ani. Enduku gumbhanaga uncharu ante panikirani vallu ardham chesukolene vaadi chethiloki vellakodu, andukane danni dooranga uncharu. Danni nenu pettesanu, nenu cheppesanu ante kaadu, ayine cheppale andarki, buddhule cheppale, nuvu ela cheptavu? Adi ade kaakunda esoteric Buddhism nenu publish cheyagane esotericity poyindi kada daniki. It has been coming to public. వాడు పోయింది. క్వాలిటీ ఆఫ్ ఎసోటరిజం హ్యాస్ బిన్ లాస్ట్ వెన్ ఐ హ్యావ్ పబ్లిష్ ద బుక్. సో హెచ్పీపీ కూడా ఏమంటుందంటే, ది బుక్ ఎసోటరిక్ బుద్ధిజం అనేది బుద్ధిజం గురించి చెప్పలేదు. ఎక్కడో కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని ప్రిన్సిపుల్స్ రాశాడు, కానీ ఏవి పబ్లిక్ ఐలో పడకూడదు అలాంటి వాడు కూడా కొన్ని మెన్షన్ చేశాడు అంట. సీక్రెట్ డాక్టర్న్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాస్ బిన్ రిటన్ యాజ్ పర్ ద విషెస్ ఆఫ్ అ టీచర్ గైడ్. అవేవో కొన్ని ఉత్తరాలు రాసిన మీద వాటిని కంబైన్ చేస్తూ ఏదో ఒక ఒక పుస్తకం రాసి దానికి అసార్ట్ బుద్ధిజం అని పేరు పెట్టాడు సెనెట్. ఈవిడ రాసే పుస్తకాన్ని ప్రతిదానికిను హిస్టారికల్ ఇంట్రడక్షన్ చదివినా కూడా మనకు తెలుస్తుంది, ఇట్ హ్యాస్ బీన్ రిటన్ సమ్ టైమ్స్ బై ది మాస్టర్స్ అని. ఎలా అయితే పోతన భాగవతంలో రామచంద్రుడు వచ్చి ఒక లైన్ రాశాడంటారే, అలా కొన్ని కొన్నిసార్లు మాస్టర్సే రాసిన కంప్లీట్ చేసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ద మాస్టర్స్ అండ్ దేర్ గైడెన్స్ అండర్ విచ్ సీక్రెట్ డాక్టర్ హెస్ బిన్ రిటన్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బీన్ లిఫ్టింగ్ ఎ డార్క్ కార్నర్ ఆఫ్ ఎ స్మాల్ కార్నర్ ఆఫ్ ఎ వీల్. కంప్లీట్గా దాన్ని కవర్ చేసిన విషయంలో కొంత వెలుగును మటుకే చూపించేందుకు కొంత వాల్యూ ఆఫ్ వాల్యుబుల్ మెటీరియలే చూపిస్తున్నా, అంతేగాని అంతటినీ బట్టబయలు చేయట్లే. ఇట్ ఈస్ బీన్ ఎ స్మాల్ కార్నర్ ఆఫ్ ద డార్క్ వీల్ హెస్ బిన్ లిఫ్టెడ్. ఎందుకు అంటే అగైన్ అందరికి రెడీ కాని విషయాలు చెప్పి ఏమిటో రాశారనుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఎంత దాకా అవసరమో అంతే చెప్పాను. అయితే స్వామి టి సుబ్బారావు ఏమంటాడంటే, ఇదే ఎక్కువ మనకేని, ఈవిడ రాసింది చాలా ఎక్కువ, ఇంత నువ్వు చెప్పకూడదు అంటాడు. అది కూడా హిస్టారికల్ చదివితే తెలుస్తుంది. స్వామి టి సుబ్బారావు అని ఆయన 33 ఏళ్ళే బతికాడు. ఇట్ ఈస్ ఏ లాయర్ ఫ్రమ్ మెడ్రాస్, కాంటెంపరీ ఆఫ్ హెచ్పిబి. వాళ్ళిద్దరు కలిసి రాద్దాం అనుకున్నారు ఈ పుస్తకం, లేకపోతే ఆవిడ రాసిన ఎస్ఎస్ అన్ని ఈయన దగ్గర ఈయన దగ్గరికి వస్తే అన్ని రివ్యూ చేసి కరెక్ట్ చేసి నేను ఇస్తానని చెప్పాడు. అయితే ఒక బేసిక్ డిఫరెన్స్ వచ్చింది వాళ్ళిద్దరికి, ఈ అప్పర్ ట్రయడ్ లోయర్ క్వార్టనరీ డివిజన్ 1, 2, 3, 4 లోయర్ క్వార్టనరీ ఆత్మబుద్ధి మనస్ ఈజ్ హయ్యర్ ఈగో అండ్ పర్సనాలిటీ అంటాం మన థియోసాఫికల్ దీంట్లో. దాంట్లో ఆ మెథడ్ ఆఫ్ అరైవింగ్లో వాళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చింది. ఆయన 7 లేవు 6 అంటాడు. సో దే డిడ్ నాట్ సీ ఐ టు ఐ, సో హీ డిడ్ నాట్ యాడ్ హిస్ విజ్డమ్ టు దిస్. అదర్వైజ్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఎ జాయింట్ ఆథర్ టు దిస్. అది జరగలే. ఆయన కూడా మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ పొందినవాడే. ఆయన చెప్పాడు, నువ్వు అవసరం ఉన్నదాకా ఎక్కువ చూపిస్తున్నట్టున్నావు, ఎక్కువ చెప్తున్నట్టున్నావు అని కూడా అడిగాడు. తర్వాత మాట మాటకి రెఫర్ చేయడం మాస్టర్ గురించి కూడా, నువ్వు తీసేస్తే ఆ రెఫరెన్స్ తీసేస్తే నేను నీతో హెల్ప్ చేస్తాను. అందుకే వాళ్ళని మాట మాటకి రెఫర్ చేసి వాళ్ళని ప్రస్తావించి వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో అంటాడు. సో హీఈస్ రైట్ ఇన్ ఎ వే, బట్ షీ సేస్ ఐ హావ్ బీన్ పర్మిటెడ్, దే హావ్ బీన్ ఆస్కింగ్ మీ టు రైట్, దే హావ్ బీన్ ఆస్కింగ్ మీ టు పుట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్, సో ఐ హ్యావ్ టు గో అహెడ్ అని చెప్పి వితౌట్ సుబ్బారావు షీ కంప్లీటెడ్ ది వర్క్. షీ సేస్ ఓన్లీ ఏ స్మాల్ కార్నర్ ఆఫ్ ది వీల్ హెస్ బిన్ లిఫ్టెడ్ బికాస్ టు గివ్ అవుట్ ఓపెన్లీ ఆర్ టు మేక్ మోస్ట్ ఆఫ్ ది మ్యాటర్ అవైలబుల్ టు అన్బిలీవింగ్ వరల్డ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ షీ వాంటెడ్ టు డూ. అన్బిలీవింగ్ వరల్డ్ బికాస్ పీపుల్ మేక్ కమెంట్స్, మేక్ క్వశ్చన్స్, సో ఐ డోంట్ వాంట్ టు పుట్ దీస్ ట్రూత్స్ బిఫోర్ దెమ్ హూ కెనాట్ అప్రిషియేట్ ఇట్ అని. ద ట్రూత్స్ హ్యావ్ బీన్ కెప్ట్ అండర్ కవర్ అవే ఫ్రమ్ పబ్లిక్ గేజ్ ఫర్ అ లాంగ్ ఇయాన్స్ అండ్ ఏజెస్. ఎప్పటి నుంచో మనుషులకి అందుబాటులో లేని విషయాలు ఒకసారి వాళ్ళు ముందరకు వస్తే వాళ్ళు దాన్ని ఏం చేస్తారో, ఎలా అర్థం చేసుకుంటారో, అసలు ఉన్నాయనుకుంటారో లేవనుకుంటారో తెలియదు. కాబట్టి నేను ఎక్కువ ప్రజెంట్ చేయలేదని చెబుతాను. మళ్ళీ ఎసోటరిక్ బుద్ధిజం మీద చెబుతూ ఆ టైటిలే, ఆ పుస్తకానికి పెట్టిన పేరే తప్పు పేరు పెట్టాడు అతను. కామన్ పీపుల్ జడ్జ్ మోర్ బై అపియరెన్స్ దాన్ ద కంటెంట్. ఇది కూడా నిజమేగా, అపియరెన్స్ ఆర్ డిసెప్టివ్ అనడం అందుకనే. కంటెంట్ ఏమిటో మనకు తెలియదు, అపియరెన్స్ పై అపియరెన్స్ చూసి చాలా మంచిదేమో అనుకుంటాం. కాబట్టి ఎసోటరిక్ బుద్ధిజం అనే పుస్తకము అపియరెన్స్ ఇస్ గుడ్ బట్ కంటెంట్ ఈస్ నాట్ ఆల్ దట్ గుడ్ అని ఆవిడ చెప్పేది. ఈవెన్ థియాసఫిస్ట్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ మిస్జడ్జ్మెంట్ మిస్టేక్ ఆర్ ఎర్రర్ బికాస్ ఎర్రర్ హెస్ బికమ్ యూనివర్సల్. అందరిలోకి ప్రపంచంలోకి ప్రాచుర్యం విడిపోయింది కాబట్టి తప్పే ప్రచారం జరిగింది. కాబట్టి కొంతమంది దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కూడా తప్పుని అంగీకరించేశారు నిజమేమో అని. మిస్కన్సెప్షన్ యాజ్ టు హౌ ద ఫ్రేజ్ బుద్ధిజం హ్యాస్ టు బి స్పెల్డ్ అండ్ బుద్ధిజం BUDDHISM దట్స్ హౌ బుద్ధాస్ బుద్ధిజం ఈజ్ బీయింగ్ రిటన్. అలా కాకుండా ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ బుద్ధి, ఆత్మబుద్ధి, బుద్ధి గురించి మాట్లాడుతుంటే, ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ దట్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్, యూ షుడ్ హ్యావ్ రిటన్ ఎ డిఫరెంట్ స్పెల్లింగ్. మధ్యలో డాష్ అన్న పెట్టుండాల్సింది, బుద్ధి డాష్ ఇజం అని రాయాల్సింది అంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ బుద్ధిజం ద రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ ఎథిక్స్ యాజ్ ప్రీచ్డ్ బై గౌతమ. బుద్ధ మీన్స్ ఎన్లైటెండ్, దాని అర్థం అది బుద్ధుడు. బుద్ధ అంటే జ్ఞానము పొందినవాడు. ఇట్ కుడ్ బి ఎనీ వన్, గౌతమ ఈజ్ వన్, ఇట్ కుడ్ బి అదర్స్ ఆల్సో. అంటే ప్రత్యేక బుద్ధ, చాలామంది బుద్ధుల గురించి మాట్లాడతారు. బుధ అంటే విద్య అని కూడా అర్థం. బుధ ఈజ్ అ పాలీ వర్డ్, విద్య ఈజ్ అవర్ టర్మినాలజీ. వర్డ్ మీన్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్, ద ఫ్యాకల్టీ ఆఫ్ కాగ్నైజింగ్. అంటే దేన్ని మనం పరిశీలిస్తే మనకి జ్ఞానం వస్తుందో అదాన్ని విద్య, విత్ అంటే తెలుసుకుంట, విద్య. బుద్ధ ఆల్సో టు నో, విత్ ఆల్సో టు నో, తెలుసుకున్నట్టు పెట్టిన పేరు అని. ద వర్డ్ షుడ్ హ్యావ్ స్పెల్ట్ విత్ వన్ డి అంటుంది ఆవిడ. బుద్ధిజం BUDHISM అంటే ఇంకోలా ఉండేది, BUDDHISM అంటే బుద్ధుడి బుద్ధిజం కింద వచ్చేసింది. దేర్ షుడ్ ఓన్లీ వన్ డి ఇన్ ఇట్ అని రాస్తుంది ఆవిడ. 1883 దీని మీద ఆర్టికల్స్ రాసింది ఆవిడ థియాసఫీస్లో. బట్ ఆల్రెడీ డ్యామేజ్ చేసుకుంటాను, సో ఐ కుడ్ డూ మచ్ ఇన్ ట్రైంగ్ టు కరెక్ట్ ఆర్ మిస్టేక్ విచ్ హెస్ హ్యాపెండ్. బుద్ధిజం షుడ్ హ్యావ్ బీన్ ద వే టు ద ఫిలాసఫీ బుద్ధ షుడ్ హ్యావ్ బీన్ స్పెల్ట్ బుడాయిజం. ఓకే, BUDDHAISM, this is the spelling, BUDDHAISM should have been the way the philosophy of Buddha should have been spelt in. Followers of Buddha are called Buddhais, BUDDHAISTS, Buddhists kaadu. Latest ga manam Buddhist to Buddhism antunnam, ala rasunte sarina ardham vachedi antunnam. Even now the term Buddhist in prevalence is not all that right. This is what she has talked about, error. Wisdom, religion, again is a phrase which belongs to the entire world. Wisdom, religion is a phrase which belongs to the entire world or nations. Prati matamu ekkada puttina kuda dantlo unna moolam wisdom, religion ante gaani dan aadharam edeni. This phrase was used in the book by Senate without explanation. Wisdom, religion ane maata ayina vadadu. అయితే అన్ని మతముల యొక్క మూలము సారము అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాడాడు, కాబట్టి సరి అయిన ఇంపాక్ట్ రాలేదు అని. బిఫోర్ ద కంటెంట్స్ ఆఫ్ ఎసోటరిక్ బుద్ధిజం వర్ రివీల్డ్ బై సెనెట్, ఇట్ వాజ్ రివీల్డ్ బై 2 అదర్ యూరోపియన్స్ అండ్ ఆల్కాట్. అంటే తనే ఫస్ట్గా రాసినట్టుగా తను ప్రజెంట్ చేసినట్టున్నాడు. ఈవిడేమంటుందంటే ఇతనే కాదు, అంతకుముందు ఇద్దరు యూరోపియన్స్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ కూడా ఈ విషయాలన్నీ రాశాడు. ద టీచర్స్ వర్ ఎ హంగేరియన్ ఇనిషియేట్, ఎన్ ఈజిప్షియన్, ఎ హిందూ అని రాస్తుంది ముగ్గురు. హెచ్ఎస్ ఆల్కాట్ వాజ్ పర్మిటెడ్ టు రివీల్ ఎ పోర్షన్, ఇది కొంతవరకే ఆల్కాట్కి పర్మిషన్ ఉండింది చెప్పడానికి. అదర్ టూ వర్ నాట్ పర్మిటెడ్ ఎట్ ఆల్, మిగతా వాళ్ళిద్దరికి పర్మిషన్ లేదు చెప్పడానికి, బట్ వాళ్ళు చెప్పలే. ఎందుకు అంటే టైం వాజ్ నాట్ రైప్ ఇనఫ్ టు రివీల్. ఇన్ ఎటిమాలజీ అంటే వర్డ్ యొక్క ఆరిజిన్ ఎటిమాలజీలో ఆది ఆది బుద్ధ వర్ మెన్షన్డ్ బై ఆర్య సంఘ అని. ఆర్య సంఘ అనే అతను హీ హెస్ రిటన్ బుద్ధిస్టిక్ ట్రీటైజెస్. మన వాయిస్ ఆఫ్ ద సైలెన్స్లో కూడా ఆయన రెఫరెన్స్ ఇంట్రొడక్షన్లో వస్తుంది. హీ హెస్ రిటన్ లాట్ ఆఫ్ సీక్రెట్ ట్రీటైజెస్ అని, అంటే ఎసోట్రిక్ ట్రీటైజెస్ రాసేవాడు. బుద్ధిజంలో ఉండే ఎసోట్రిక్ గ్రంథములు రాసేవాడు. Voice of the Silence also is written, the work of Arya Sangha. In fact, HPB has translated that book. For all of us, it might be interesting. From a Telugu manual, the base for HPB to write that was available in a Telugu manual. So, Telugu manual aadharam chesukoni rasani tana sister ki rasindi avadu uttaram. Voice of the Silence has come about like that. The term is used rather loosely intended. Edi Adi Buddha ane term chala teliga chesi chala teliga rasaru. Agocharamuga moola shaktiga unna principle ni Adi Buddha ani antaru. Agocharam ela aithe manu poyina maatlu anukunnappudu behind all this there is another element, another thing which we do not know, we can't name it. Agrahyam avachyam edaithe annamo it also can't be seen. అగోచరముగా మూలశక్తిగా ఉన్న ప్రిన్సిపుల్ ఆది బుద్ధ అని అనేవాడు. ఆది అంటే ది బిగినింగ్, బుద్ధ అంటే అగోచరంగా ఉన్న శక్తి అని. ఆదిభూత ప్రిమీవియల్ అన్క్రియేటెడ్ కాజ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్స్. ఆదిభూత ఆది అంటే కూడా ది బిగినింగ్, బిగినింగ్లో ఇవన్నీ రావడానికి కారణమైన కారణభూతుడు ఆదిభూత. అలాగే ఆది బుద్ధ అగోచరముగా మూలశక్తిగా ఉన్న ప్రిన్సిపుల్ని ఆది బుద్ధ అని అన్నారని. అలాగే ఆదిభూత అంటే కూడా ప్రిమీవియల్ అన్క్రియేటెడ్ కాజ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్స్. ఈ సృష్టి జరగకముందు జరగడానికి మూల కారణమైన ఆదిభూతం ఆదిశక్తి. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత ఈ బుద్ధ అనే మాటని లివింగ్ బీయింగ్స్ వాడడం సంభవించింది అని. సో నాన్ లివింగ్ అగోచరముగా ఉన్న శక్తిని మాట్లాడడం కోసమే బుద్ధ అని మాట్లాడారు ఒరిజినల్గా. ఎన్లైటెండ్ మనిషికి బుద్ధుడు అని పేరు పెట్టడం కొన్ని శతాబ్దాలు అయిన తర్వాత ఆ మాట కిందకి వచ్చిన తర్వాత గౌతమ బుద్ధుడికి మొదట వాడినట్టున్నారు. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత బుద్ధ అనే మాట జీవించి ఉన్నవారికి ఆపాదింపబడింది అని. అంతకుముందు జీవించి ఉన్నవారికి ఉపద్ధానం లేదు. అన్పారలల్డ్ వర్చ్యూస్ అండ్ నాలెడ్జ్. వర్చ్యూస్ అంటే సుగుణములు. ఎవరితోనూ కంపేర్ చేయగా వాళ్ళలోనూ ఉన్నాయి వీళ్ళలోనూ ఉన్నాయని చూడలేని విషయాలు సుగుణములు. అన్పారలల్డ్ వర్చ్యూస్, అలాగే అన్పారలల్డ్ నాలెడ్జ్. వాళ్ళే ఇంకా లిమిట్, ఇంకా అంతకు మించి ఇంకెవరికి తెలియదు. అలాంటి వాళ్ళని బుద్ధ అని పిలిచేవారు. అన్పారలల్డ్ వర్చ్యూస్, అన్పారలల్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని బుద్ధ అని పిలిచేవారు. బోధ అంటే కూడా అర్థం ఇదివరకు స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానము అని, న్యాచురల్గా ఉన్న జ్ఞానము. బోధ, బోధన అంటే టు టీచ్. బోధ అంటే స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానము. నాలెడ్జ్ని ఎరుక అంటాం, విజ్డమ్ని జ్ఞానం అంటాం. సో ఆదిభూత బుద్ధ ఈ మాటలకి ప్రాచీన కాలంలో వేరే అర్థం ఉంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలంటుంది అన్నాడు. అంటే ఈజీగా బుద్ధిజంను వాడేసాడు అతను కదా. అది అన్పారలల్డ్ వర్చ్యూస్ అండ్ నాలెడ్జ్ ఉన్నవారిని బుద్ధ అని పిలుస్తాం. బుద్ధ అంటే కృషి వల్ల, పర్సనల్ ఎగ్జర్షన్ వల్ల ఏర్పడిన జ్ఞానం అని. బుద్ధుడు కూడా ఎంతో తపస్సు చేస్తే కానీ ఆ స్టేజ్కి రాలే. కాబట్టి ఎగ్జర్షన్ అంటే పరిశ్రమ, పరిశ్రమ చేస్తే వచ్చిన జ్ఞానము వల్ల ఆ బుద్ధ హుడ్ వచ్చిందని, బుద్ధత్వం వచ్చిందని. కాబట్టి బుద్ధ అంటే కృషి వల్ల, పర్సనల్ ఎగ్జర్షన్ వల్ల, కృషి వల్ల వచ్చిన ఏర్పడిన జ్ఞానము. బుద్ధి అంటే ద ఫ్యాకల్టీ ఆఫ్ కాగ్నైజింగ్ ద ఛానల్ త్రూ విచ్ డివైన్ నాలెడ్జ్ రీచ్డ్ ఈగో. బుద్ధి అంటే ద ఫ్యాకల్టీ ఆఫ్ కాగ్నైజింగ్ ద ఛానల్ త్రూ విచ్ డివైన్ నాలెడ్జ్ రీచ్డ్ ఈగో. మైండ్ ఏమో నార్మల్ నాలెడ్జ్కి, బుద్ధి ఏమో సూప్రా నాలెడ్జ్కి. ఈ బుద్ధి యొక్క తత్వమే డిజర్న్మెంట్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అని. మనం ఇప్పుడు ప్రస్తుతంగా అనుకునేది మైండ్ ఈజ్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ అంటున్నాం. బట్ యాక్చువల్లీ ది క్వాలిటీ ఆఫ్ బుద్ధి ఈజ్ ద వన్ విచ్ విల్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. మైండ్ ఈజ్ ఆర్డినరీ నాలెడ్జ్, బుద్ధి ఈజ్ ది వన్ విచ్ డిస్టింగ్విషెస్, డిజర్న్స్ గుడ్ అండ్ ఈవిల్. వివేక ఈజ్ పార్ట్ ఆఫ్ బుద్ధి. దిస్ ఇస్ వాట్ మేడం ఈస్ సేయింగ్ ఇన్ ద బుక్. డివైన్ కాన్షియస్నెస్, స్పిరిచువల్ సోల్ ఈజ్ కాల్డ్ బుద్ధి. ఇట్ ఈస్ ద వెహికల్ ఆఫ్ ఆత్మన్. ఆత్మబుద్ధి మనస్సులో, ఆత్మకి ఉపాధి లేదు, ఆత్మకి ఉపాధి లేదు, ఈ బుద్ధినే వాడుకుంటుంది అది. ఆత్మాస్ వెహికల్ ఈజ్ బుద్ధి. సో డివైన్ కాన్షియస్నెస్ అండ్ స్పిరిచువల్ సోల్, బుద్ధి ఈజ్ ద వెహికల్ ఆఫ్ ఆత్మన్. సో ఆత్మ ఆత్మిక్ స్టేట్లో ఏమీ లేదు. దేర్ ఇస్ నో వెహికల్ దేర్, దేర్ ఆర్ నో వర్డ్స్ దేర్. హయ్యర్ మైండ్లోనే యాస్ట్రల్లోనే వర్డ్స్ లేవు. నో లాంగ్వేజ్, నో వర్డ్స్, యూ కాంట్ డిస్క్రైబ్ ఎనీథింగ్. బుద్ధిలో ఉన్న ఇగోటిజం అంటే వికారాలు, మనసుకి కలిగే వికారములు డిస్ట్రాయ్ అయినప్పుడు, ఎనిహిలేట్ అయినప్పుడు అవలోకతీశ్వరుడు మేనిఫెస్ట్ అవుతాడు మనలో అని దాకా మనం అనుకున్నాం. చెత్తంతా వెళ్ళిపోతే కానీ అసలు దిగదని కదా. సారం దిగాలంటే ఉన్నదంతా పోవాలని. కాబట్టి బుద్ధిలో కూడా వికారాలన్నీ డిస్ట్రాయ్ అయిపోతే తప్ప మనసుకు ఉండే వికారములు, మనసుకు ఉండే వివిధ ప్రక్రియలు అవన్నీ పోతే తప్ప, డిస్ట్రాయ్ అయిపోతే తప్ప ఆ బుద్ధుడు, ఆ అవలోకోతీశ్వరుడినే, ఆ అగోచరమైన స్థితిలో ఉండేవాడు మనకి అగుపడడు అని. అతను అగుపడాలంటే ఈ వికారాలన్నీ పోవాలి. వికారాలను మనం ఐడెంటిఫై చేయగలగాలి, దానికి బుద్ధి పనికి రావాలి, అవి పోవాలి. అవి పోతే కానీ అవలోకతీశ్వరుడు మేనిఫెస్ట్ కాడు మనలో అని చెబుతున్నాడు. అదే నిర్వాణము అంటే అదే ముక్తి అంటే ఆత్మానుసంధానం అవడమే. మనలో ఉన్న మెటీరియల్ కూడా అదే ఉంది, క్రియేటర్ దగ్గర అదే మెటీరియల్ ఉంది, ఈ రెండూ కనెక్ట్ అవ్వడమే ఆత్మానుసంధానం అంటాం. కాబట్టి నిర్వాణము, ముక్తి అనేది ఈ వికారాలు తొలగిపోయి నిర్వికార నిర్వికల్ప స్థితిలో ఉండడం. వికల్పములు లేవు, వికారము లేవు. అప్పుడు అవలోకతీశ్వరుడో లేకపోతే అగోచరమైన శక్తితో మనలో కూడా వెలుగొందుతాడు. అది ముక్తి, అది నిర్వాణం అని చెబుతుంది. అలాగే ఫ్రీడమ్ ఫ్రమ్ మాయా, ఇల్యూషన్. మనం ఏదైతే చూస్తున్నామో అదంతా ఇల్యూషన్ అనే మాట మనకి ఫ్యాక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మనకి ఇల్యూషన్ అనిపించదు. మనం ఫ్యాక్ట్ అని అనుకుంటున్నాం. ఇల్యూషన్ ఇదంతా, ఇల్యూషన్ అంతా పోవాలి. పోతే కానీ అసలు దేవుడు కనపడదు. ఫ్రీడమ్ ఫ్రమ్ మాయా, ఇల్యూషన్, ఇది కూడా జరగవలే. సో బోధి ఈజ్ అ స్టేట్ ఆఫ్ ట్రాన్స్, సమాధి స్థితి. బోధిసత్వ అంటారు కదా, బోధి ఇస్ అ స్టేట్ ఆఫ్ ట్రాన్స్. సమాధి స్థితిలో స్వాభావికంగా ఉండగలిగిన వాడు బోధిసత్వుడు, జ్ఞాన పరిపూర్ణుడు. స్వాభావికంగా న్యాచురల్గా జ్ఞాన పరిపూర్ణుడుగా ఆ స్టేజ్కి జ్ఞాన పరిపూర్ణ వికారాలన్నీ పోయే జ్ఞానం వచ్చింది, జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి అతను బోధిసత్వుడు అవుతాడు. ఎప్పుడు ట్రాన్స్లో ఉంటాడు. ట్రాన్స్లో ఉంటాడంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో కళ్ళు తెరుచుకునే ఉండొచ్చు, ఆకలిస్తున్నప్పుడు తింటూ ఉండొచ్చు. అయితే హీ నోస్ దట్ హీఈస్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పరబ్రహ్మన్. దట్ ఈస్ ది స్టేట్ హీ నోస్ దట్ ఈస్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పరబ్రహ్మన్. ఆ ఎరుకలో ఉంటాడు. కాబట్టి అతనికి ఏ వికారాలు లేవు, ఏ వికల్పాలు లేవు. రియలైజ్డ్ సోల్ అంటామే. ప్రతి మతతత్వంలోనూ ఎసోట్రిక్ ఉంది, ఎగ్జాట్రిక్ ఉంది అంటుంది. ఎగ్జాట్రిక్ అంటే అందరికీ తెలిసిన విషయం, ఎసోట్రిక్ ఏమో అందరికీ తెలియకుండా గూఢంగా పెట్టిన విషయం. ప్రతి మతంలోనూ ఉంది. బట్ ద వర్క్స్ ఆఫ్ బ్రాహ్మణాస్, బ్రాహ్మణాస్ అంటే హిందుత్వంలో ఉన్నవాడు, చాల్డియన్, లవోత్సే, అలాగే చాలామంది కబాలిస్, ఈజిప్షియన్, గ్రీక్, వీటన్నిటిలో కూడా చెప్పిన సూత్రం ఒకటే. చాలా చాలా పుస్తకాలు, గ్రంథాలు ఆఫ్ ఆల్ దీస్ మతతత్వాలవి డిస్ట్రాయ్ అయిపోయాయని చెబుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లావోత్సేలో పరిశీలించినప్పుడు 1000 బుక్స్ పైన రాసేట ఆయన. ఒక మ్యాజిక్ మీదే 70 పుస్తకాలు రాశాడని రాసింది. ఇంకా మ్యాజిక్ మీద 70 పుస్తకాలు, 930 పుస్తకాలు ఇతర సబ్జెక్ట్స్ మీద ఉన్నాయి. ఏ పుస్తకాలు లేవుట, ఒక 12 పేజీల కంటెంట్ బతికే ఉందిట. దాని మీద రివ్యూ చేయడానికి, అర్థం చేసుకోవడానికి చాలా కామెంటరీస్ ఉన్నాయి లావోత్సే. సో జపనీస్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ లావోత్సే టు సమ్ ఎక్స్టెంట్ అంటుందా. సో లాట్ ఆఫ్ లిటరేచర్ విచ్ వాజ్ అవైలబుల్ విచ్ వాజ్ షోయింగ్ ఆల్ దిస్ యూనిటీ హ్యావ్ బీన్ లాస్ట్. అలెగ్జాండర్ లైబ్రరీ పోవడం ఒకటి, అలా చాలా పోయాయి. అంతెందుకు ఆవిడ రాస్తుంది, అక్బర్ పీరియడ్లో అక్బరు వీళ్ళ మతంలో ఏం చెప్పారు, వాళ్ళ మతంలో ఏం చెప్పారు అని చాలా ట్రై చేస్తూ ఉండేవాట. యూస్ టు బి వెరీ ఇంక్విజిటివ్. సో అతని దగ్గర పనిచేస్తున్న మంత్రులే కొన్ని తీసేసారట, ఆయన దగ్గర ఆయన దృష్టి దాని మీద పడకుండా ఉండడానికి దాచేశారట. అక్బర్ దీని ఇల్లాహి మతం కొనుగొనడం అని మనం చదివామే, అతను ఐడియోలాటిక్ ఈ విగ్రహ పెట్టి పూజించే విధానాలు వాటి మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంట్రెస్ట్ కోరకుండా ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ చూపిస్తుండేవాడు. కాబట్టి ఈ విషయాలన్నీ అతను దూరంగా ఉంచాను. చాలా గ్రంథాలు, కామెంటరీస్ అండ్ వేదాస్ అవన్నీ కూడా తీసేశాట, కనపడకుండా దాచేశాట. కాబట్టి చాలా పుస్తకాలు పోయాయని రాస్తున్నాడు. అయితే ఆవిడ అందుబాటులో కొన్ని చాలా అందమైన విషయాలు చెప్పింది. కేవ్ లైబ్రరీస్ అని చెప్పింది. కొన్ని కొన్ని ఆఫ్ఘనిస్తాన్ అటువైపు ఉన్న గుహల్లో లైబ్రరీ ఉందని, స్టోన్ క్రివైసెస్లో లైబ్రరీ ఉన్నాయని, క్రివైసెస్ అంటే గ్యాప్స్లో లైబ్రరీస్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయని. అలాగే ఓ పర్టికులర్ విలేజ్ గురించి చెబుతుంది, మంగోలియన్ విలేజ్. ఆ విలేజ్లో ఒక ఆయన దానికి కాపలా కాస్తుండేవాట. అక్కడికి వెళితే చూస్తే బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల కన్నా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ లిటరేచర్ ఆన్ ఫిలాసఫీ అండ్ మతతత్వం గురించి, వాటి గురించి ఉన్న పుస్తకాలు. నాట్ ఈజీలీ అవైలబుల్ టు అవుట్సైడర్స్, బట్ షీ వాస్ ఏబుల్ టు రెఫర్ టు ఆల్ సచ్ లైబ్రరీస్ బికాస్ ఆఫ్ హర్ ఎబిలిటీ టు సీ. ఏ పుస్తకం కావాలన్నా ముందు వచ్చి పడేది ఆవిడకి. కాబట్టి చాల్డియన్ నుంచి చదివి చల్లిని రాయడం కుదురుతుందే, ఏం కావాలో కనపడేది ఆవిడ ముందర అలా. సో ఈ గ్రంథాలన్నీ మరుగున పడిపోవడం, ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఆవిడ ఏముంటుందంటే, అసలు విషయం పట్టుకోవడానికి మనలో మనం తవ్వుకోవాలి. మనం వీ హ్యావ్ టు డైవ్ డీప్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్. దానికి వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మెడిటేటివ్ కాంటెంప్లేటివ్ మూడ్ ఆఫ్ లివింగ్. దిస్ ఇస్ వాట్ షీ టాక్స్ ఇన్ బ్రీఫ్. కోర్స్ దేర్ ఇస్ సమ్ మోర్ కంటెంట్, యూ కెన్ రిజర్వ్ ఇట్ ఫర్ అనదర్ డే. ఆవిడ ప్రిఫేస్లో ఆవిడ ఎందుకోసం రాసిందో చూసాం. ఈ ఇంట్రడక్టరీ దాంట్లో ఎలా తప్పులు జరిగాయి, ఆ తప్పులు ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ అయిపోతాయి, తప్పుల్ని కరెక్ట్ చేయడానికి ఆవిడ పడిన శ్రమ, తర్వాత ఎలా కొన్ని వస్తువులు మన అందుబాటులో లేకుండా పోయాయి, కొన్ని పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే సత్యం అనేది ఎప్పటికీ లోపల దాగి ఉన్న విషయం, ఇవన్నీ చెప్పింది. కాబట్టి ముక్తి నిర్వాణ అంటే ఏమిటో కూడా చాలా క్లియర్గా ఆవిడ చెప్పేసింది. ఈ ఇంట్రడక్షన్ ఇక్కడ ఆపుదాం.